అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహంతో నడుస్తున్న మన మహాభారత ప్రవచనాల్లో ఇప్పుడు ఆశ్రమవాస పర్వంలో భాగంగా రాత్రిపూట గాంధారి ఏమండి మనం అరణ్యానికి వెళ్ళిపోదాం అన్నారు, ఇంకెందుకు ఆలస్యం, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వెళ్ళడం మంచిది. ఈ గృహస్థాశ్రమానికి ఒక లక్షణం ఉందండి. ఈ లక్షణం ఏంటంటే తెలిసిన మీకు, ఈ క్షణంలో ఉన్న ఉద్రేకం మర్నాడు ఉండకపోవచ్చునట. గృహస్థాశ్రమము అంటే పరమ మాయాస్వరూపము అని శాస్త్రం చెబుతున్నది. అంటే ఏమిటి, ఈ క్షణంలో వైరాగ్యం కలిగి ఇక మనం తరించాలి, హోమాలు చెయ్యాలి, అన్నిటినీ విడిచిపెట్టి భగవద్ధ్యానంతో పవిత్రంగా కాలం గడపాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక వ్యక్తి అనుకుందాం. ఆ క్షణంలో అది అమలు చేయకపోతే మళ్ళీ మర్నాటికి వ్యామోహం కలిగి, అయ్యో తొందరపడి నేను ఈ కుటుంబాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, ఇది చాలా పొరపాటు, ఇక్కడున్న సుఖాలు అడవుల్లో ఉంటాయా, సన్యాసంలో ఉంటాయా, ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటాట. ఇది భయంకరమైన ఒక మహామాయ అన్నారు వాళ్ళు. వీళ్ళని కాదు, రేపటి నుంచి ఇంక నేను కాశీ వెళ్ళిపోతాను, అక్కడే చచ్చిపోతానని ఒక నిర్ణయం తీసుకుంటాడు ఒకడు. ఆ నిర్ణయం ఎంతసేపు ఉంటుంది వాడికి అంటే, ఒక పట్టుమని ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అయ్యో ఎందుకు ఆ కాశీకి వెళ్ళటం, హాయిగా మన ఇంట్లో గుంటూరులో బ్రాడీపేట ఇంట్లోనూ రైల్పేట ఇంట్లోనూ ఉంటే ఉన్న సుఖాలు అక్కడ ఉంటాయి, అక్కడ ఏసీ ఉంటుందో ఉండదో, కరెంటు ఉంటూ ఉండదో అని రకరకాల మళ్ళీ మాయలు ఆవరిస్తాయి. ఈ మాయలోంచి బయటపడడం మహాయోగుల వల్ల కూడా కాదు. అందులో ముఖ్యంగా ద్వాపర యుగం చివరి నుంచి మాయ మనుషుల్ని ఎక్కువ పట్టుకుంటుందిట. అంత పూర్వం ఉన్నదానికంటే ద్వాపర యుగం చివరి నుంచి ఈ కలియుగ ప్రారంభకాలం నుంచి ఇంకా మాయ పెరుగుతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, ఇంకా రేపటి నుంచి చాలా జాగ్రత్తగా ఉందాం అనుకుంటాడు వాడు, ఆ రేపు అనే మాట అలా రాసుకోవాలన్నమాట, రేపటి నుంచి నేను జాగ్రత్తగా ఉందను, ఎప్పుడు చూసినా రేపే. ఈలోపు మాత్రం వీడు మారలేడు. ఎప్పుడైనా ఈ మానవుడికి వాయిదా పద్ధతి వచ్చిందంటే, ఇవాళ చెయ్యాలనుకున్న పని రేపు చేద్దాం అనుకుంటున్నాడంటే దానికి మాయా అని పేరు. అది ఎందుకు వస్తుందంటే దాని ఆవరణ లక్షణం అది. మనుషుల్ని పరీక్షించడానికి భగవంతుడు కల్పించిన ఒక దివ్యశక్తి అది. అందులోంచి బయటపడిన ఎవడవల్ల కాదు, గాంధారికి తన భర్త యొక్క బలహీనత బాగా తెలుసు. అసలు భార్యకి తెలిసినట్టుగా భర్త గురించి బయటపడికి ఏం తెలుస్తుంది, ఈ మహానుభావుడు తాళి కట్టినప్పటి నుంచి ఈయనకి ఏ లక్షణాలు ఉంటాయో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు తెక్కు ఉంటుందో, ఎప్పుడు దాతృత్వం ఉంటుందో, ఇవన్నీ బాగా ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భర్త యొక్క తత్వం భార్యకి తెలుస్తుంది, భార్య గురించి కూడా భర్తకి తెలుస్తుంది. ఇది సృష్టి రహస్యం. మా ఆయన ఈ నెల్లాళ్లుగా ఏదో భీముడు దెప్పుతున్నాడు కాబట్టి అడవికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. ఇప్పుడేమో వెళ్ళి ధర్మరాజాదులు కాళ్లు గట్టిగా పట్టుకుని, నువ్వుండిపో, ఇక్కడ నీకు భోగాలు చేకూరుస్తాం, నువ్వే ప్రభువువి అంటే వెళ్ళి మెత్తబడతాడేమో అనుకుని రాత్రిపూట ప్రత్యేకంగా చెప్పిందనమాట. రాత్రిపూట అయితే బాగా వింటాడు కూడా ఆయన. అందుకని ఏమండి నీరసంతో అల్లాడిపోతున్నారు, ధర్మరాజు గారు బతిమాలితే భోంచేశారు, వేదవ్యాసుల వారు కూడా మిమ్మల్ని అడవికి వెళ్ళడానికి అంగీకరించారు, ఇంకెందుకు ఆలస్యం, ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది కదా, మీరు ముహూర్తం పెట్టారా అంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, గాంధారి నేనంత తెలివి తక్కువ వెళ్ళాలనుకుంటున్నాను, కొద్ది రోజులు కొంచెం గడువు అన్నట్ట. అక్కడొచ్చింది ఆవిడకి అనుమానం, మళ్ళీ ఈయన మళ్ళీ ఎందుకు గడువు అడుగుతున్నాడు. పూర్వం ఒక గొప్ప జమీందారు గారు ఉండేవారు, ఆ జమీందారు పూర్వం మహారాజులకు బదులుగా జమీందారులు కూడా చిన్న చిన్న గ్రామాలను పరిపాలించారు, వీళ్ళందరూ రాజుల చేతుల్లో ఉండేవారు అన్నమాట. అలా ఒక జమీందారు గారు ఉండేవట. ఆ ఊళ్ళో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు, వీణని బాగా వాయించటంలో ఆయన మించినవాడు ఎవడూ లేడు. ఆ వీణని మళ్ళీ అంత బాగా ఆ జమీందారు గారే వాయించగలడు, వీణని బాగు చేయగలడు. ఊళ్ళో జమీందారు గారు వీణా విద్వాంసుడు వైణికుడు, వీణ తీగలు బాగు చేయగలడు, బాగా పాడతాడు. ఆ ఊళ్ళో మా జమీందారు గారు వీణంటే ఇష్టపడతాడు కదా అనే ఉద్దేశంతో ఒక వైణిక విద్వాంసుడు కాపురం ఉన్నాడనమాట. ఈ వైణిక విద్వాంసుడికి ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మిత్రుడున్నాడు. ఒకసారి తన మిత్రుడిని చూడటానికి ఆ పొరుగు రాష్ట్రం నుంచి ఈ స్నేహితుడి దగ్గరకు వచ్చాట ఆ పొరుగు రాష్ట్రం వైణిక విద్వాంసుడు ఈ వైణిక విద్వాంసుడి దగ్గరికి. మిత్రమా, మన ఇద్దరం ఒకే గురుకులంలో వీణ బాగా నేర్చుకున్నాం, రకరకాల రాగాలు వాయించాం, పాటలు పాడుకున్నాం, అందుకే నిన్ను చూడ్డామని వచ్చాను. మీ జమీందారు గారు కూడా వీణా విద్వాంసులంటే చాలా ఇష్టపడతాట, ఏదో ఒకసారి మనం ప్రాక్టీస్ చేశాక మీ జమీందారు గారికి మన పాండిత్యం చూపిద్దాం, వీణ పట్టుకురా అన్నాడు. ఈ కొత్త స్నేహితుడు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చాడు కదానని ఈ ఊళ్ళో ఉన్న విద్వాంసుడు తన వీణ తీసుకొచ్చాడు. తీరా వీణ టింగ్ టింగ్ అని రెండుసార్లు వాయించారు, లేదో తీగ తెగిపోయింది. కష్టపడి ఎక్కడి నుంచో 4 రోజులు గుర్రబడ్ల మీద ఎడ్లబడ్ల మీద ప్రయాణం చేసి మీ ఊరొచ్చి వీణా వాయిద్యాన్ని ఒకసారి ప్రదర్శన చేద్దామని నేను అనుకున్నాను, కర్మగాలి టింగ్ టింగ్ అని 2 నొక్కులు నొక్కగానే తీగ తెగిపోయింది ఏమిటి అని బాధపడి, సరే తెగితే తెగిందిలే తీగ, మన ఊళ్ళో ఈ వీణ తీగ తెగితే ఆ తీగని బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళవలసిందేనా అన్నట్టే ఈ కొత్త మిత్రుడు. అందుకే ఈ ఊళ్ళో అతను అన్నాడు, లేకపోవటమే, మా ఊరు జమీందారు గారు వీణ తెగితే చక్కగా తీగ బాగు చేసి కొత్త తీగ వేయగలడు, వీణ వాయించటంలో కానీ బాగు చేయడంలో కానీ మా జమీందారుని మించిన వాళ్ళు లేరు, కానీ మా జమీందారు గారికి మా చెడ్డ బద్ధకం, చచ్చినా ఆయన ఆ పని చేయడు. ఒక వీణ పట్టుకెళ్ళి, ఏమండి జమీందారు గారు మీరు సంగీత విద్వాంసులు వీణ బాగు చేస్తారు, కాస్త తీగ వేయండి అని ఇస్తే, ఇవాళ ఇస్తే అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఒక్కోసారి 7 పట్టచ్చు, 10 పట్టచ్చు, మన అదృష్టం. ఆయన అంత బద్ధకస్తుడు, అందువల్ల బద్ధకం కలిగిన జమీందారు గారు ఈ పని చెయ్యడు, ఆయన్ని డిమాండ్ చేయలేము ఎందుకంటే ఆయన జమీందారు గనక. దీని బదులుగా హాయిగా 2-3 రోజులు ఆలస్యమైనా ఇంకో ఊరు పోదాం అన్నట్ట. నువ్వు అన్ని ఇలాగే అంటావు, మీ జమీందారు గారి దగ్గరికి నేనెడతానంటే నేను రన్రా బాబు, మా జమీందారు సంగతి నాకు తెలుసు, కావాలంటే కొత్తవాడు నువ్వు పరీక్షించుకో అన్నట్టు ఈయన. వెంటనే ఈ పాత స్నేహితుడిని వదిలేసి కొత్త స్నేహితుడు ఈ తెగిపోయిన వీణ పుచ్చుకుని జమీందారు గారి ఇల్లు ఎక్కడానికి వెతుక్కుని వెళ్లేసరికి జమీందారు గారు వరండాలో నిలబడి ఏవో మేకులు కొడుతున్నాడు గోడకి. జమీందారు గారు ఎంత మహానుభావుడండి, అంత జమీందారు గారు అయ్యుండి కూడా గోడకు మేకులు ఆయనే కొట్టుకుంటుంటే మా స్నేహితుడు ఆయనకి బద్ధకం అంటాడా అనుకుని ఈ వీణ పట్టుకెళ్ళి, ఏమండి తేగ తెగిపోయిందండి, మీరు వైణికులు వీణా విద్వాంసులు, దాంతోపాటు వీణ బాగు చేస్తారని తెలిసి నేను ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ నుంచి వచ్చానండి అని తన పరిచయం ఇచ్చుకుని, తమరు దయతో ఈ వీణకి తీగ వేసి పెట్టండి, మిమ్మల్ని యావజ్జీవితం కొలుస్తానండి అన్నట్టు ఈయన. దీనికింత బతిమాలంటండి, నాకు వీణంటే ఎంతో ఇష్టం, ఇలా ఇవ్వండి అని వీణ పుచ్చుకుని తక్కన తీగ వేసి ఇచ్చేశాడు ఆయన. వీడు ఆ తీగ వేసి ఇవ్వగానే ఆ వీణ పుచ్చుకుని పరుగు పరుగున మిత్రుడి దగ్గరకు వచ్చి, మిత్రమా నువ్వన్నీ అబద్ధాలు ఆడతావు, మీ జమీందారు గారి మీద లేనిపోని అభాండాలు వేస్తావు, ఆయన ఎంత మంచివాడు, నేను వెళ్లేసరికి గోళ్లకు మేకులు కొడుతున్నాడు, నా వీణ పట్టుకెళ్ళివ్వగానే తక్కువ తీగ వేశాడు, అటువంటి వాణ్ణి బద్ధకస్తుడు, 5 పట్టచ్చు, 10 పట్టచ్చు, 7 పట్టచ్చు, అసలు జీవితంలో పనే చెయ్యకపోవచ్చు, ఆయనకి బద్ధకం అంటావా, ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉండి మీ ఇష్టం వచ్చినట్టుగా యజమానుల్ని అభాండాల పాలు చేస్తున్నారు అని తెగతిట్టి మిత్రుణ్ణి. చూసావు ఎంత బాగా వీణేశాడో, వీణకి తేగేశాడో అని ఆ తేగ పుచ్చుకుని చక్కగా వాయించాట. ఆయన తల పట్టుకుని, ఏది పాతమిత్రుడు, నిజంగా మా జమీందార్ గారు పరమ బద్ధకస్తుడు, మరి నీ అదృష్టమో నాకు చివాట్లు తినే యోగమో ఉండి వీణకి తీగ వేసినట్టున్నాడు. సర్లే ఏదో మన పని అయ్యింది కదా అన్నట్ట. కాసేపు వీణ వాయించుకున్నాక వీళ్ళకు ఒక పాట కావాల్సి వచ్చింది, ఒక అద్భుతమైన కృతి. ఆ కృతి వీళ్ళ దగ్గర లేదు. ఒరే ఈ కృతి నాకు గుర్తులేదురా, నీ దగ్గర ఉందా అని అడిగట్టి కొత్త మిత్రుడు పాత మిత్రుడిని. ఆ కృతి నా దగ్గర లేదు, ఆ కృతి ఈ ప్రపంచంలో మనకి ఇవ్వగలిగేవాడు మా జమీందారే, ఆయన దగ్గర అన్ని కృతులు కాగితాల మీద రాసుకుని ఉంటాడు ఆయన, కానీ ఆయనకి బద్ధకం, మనం అడిగితే కాగితం ఇవ్వడన్నట్ట. నువ్వు అన్ని ఇలాగే అంటావు, నువ్వు రారా కావాలంటే మన ఇద్దరం విడదాం అని ఈ మిత్రుని వెంట పెట్టుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్లేసరికి జమీందారు గారు ఈ పొడుగ్గా వాలు కుర్చీలు అని ఉంటాయి, పూర్వం చెక్క కుర్చీలు వాలు కుర్చీలు ఉండేవి, ఇలా వాలి హాయిగా కాలి మీద కాలేసి కూర్చున్నారు జమీందారు గారు. ఆయనకు ఎదురుగుండా రకరకాల కాగితాలు ఎగిరిపోతున్నాయి అటు ఇటు గాలికి. ఇంతలో ఈ స్నేహితులిద్దరూ వచ్చారు. అయ్యా జమీందారు గారు, మీ దయ వల్ల ఈ వీణ తీగ బాగుపడింది, మేము హాయిగా వీణ వాయించుకుంటున్నాం. మీలాంటి మహానుభావులు, ఐశ్వర్యవంతులు, జమీందారులు, పరిపాలకులయ్యుండి కూడా ఇంత పనులు చేసి పెడుతున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, ఎంత నిష్ఠాగరిష్ఠులో మహాత్ములో తెలుస్తోంది. సామాన్యులకు కూడా మీరు సాయం చేస్తారు, ఇంకొక సాయం కోసం వచ్చాను. ఈయన మిత్రుడు మీకు ఎలాగో తెలుసు, ఇతను నేను వైణిక విద్వాంసం, మేము త్యాగరాజకృతి వాయించుకుందాం అనుకుంటున్నాం, మీ దగ్గర ఫలానా పాట ఉంటే ఇవ్వండి అన్నట్ట. పాట ఉందిగానండి, ఆ ఎగిరిపోతున్నాయే కింద ఆ కాగితాల్లో ఏదో ఒక కాగితంలో ఆ పాట ఉంటుంది, ఆ కాగితాల్లో వెతికి తీసుకోండి అన్నట్ట. మీ కళ్ళెదురుగుండా కాగితాలు కొట్టుకుపోతున్నాయి కదండి అన్నాడు ఈ కొత్త ఆయన. ఏం చేయనండి, ఆ కాగితాలు ఎగిరిపోయే సమయానికి నేను కుర్చీలో కూర్చోపోయాను, కుర్చీలో కూర్చున్నాక నాకు లేవడం నవ్వాలి కదండి అన్నట్ట. అప్పుడు గుర్తుకొచ్చింది పాత స్నేహితుడికి, ఒరే ఇప్పుడు నాకు వెలిగిందిరా, నువ్వు ఇందాక వెళ్లేసరికి ఆయన నిలబడున్నాడు గోడకు మేకులు కొడుతూ. నిలబడున్నప్పుడు ఏ పనన్నా చేస్తాడు ఆయన, ఒక్కసారి కూర్చున్నాడా పడుకున్నాడా ఇక ఆయన లేపడం ఎవడం వల్ల కాదు. నీ అదృష్టం అది, నాకు చివాట్లు తినే యోగం. చూసావా నీ కళ్ళెదురుగుండా ఏం జరిగిందో, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఎదురుగుండా మొత్తం ఆయన కీర్తనలు కాగితాలు కొట్టుకుపోతున్నా. ఆయనకి ఇంకా రహస్యం చెప్పనా, ఆయన భోజనం చేసి ఆ వాలు కుర్చీలో పడుకుంటే మూతిని కుక్కలు నాకినా ఒరే కుక్కలు కొట్టండి రా అని పక్కవాడిని పిలుస్తాట. ఈ చెయ్యి కదపడు ఆయన, అంత బద్ధకి ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ లక్షణం ఏమిటి, ఆ క్షణములో అక్కడ నిలబడున్నప్పుడే పనిచేస్తారు. ఇదే లక్షణం ఈ ధృతరాష్ట్రుడిది. అసలు రహస్యం ఏంటంటే గాంధారికి తెలుసున్నది ఏంటంటే, ఆ క్షణం అనుకున్నాడా చేసేస్తాడు ఆయన. ఒక్కసారి ఒక రెండు రోజులు కనుక మళ్ళీ ఇంట్లో పడుకుని భోజనాలు తినడం మొదలెట్టాడా, ఇది ఈ జమీందారు గారిలో ఈయన బద్ధకస్తుడు అయిపోతాడు, ఈయన అడవికి వెళ్ళాడు. అందుకని ఆవిడ, ఏమండి మీ తత్వం నాకు తెలియదా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఏదన్నా ఒక పని చెయ్యాలనుకుంటే భోగంలో పడ్డారా, ఫలానా జమీందారు గారు కుర్చీలో కూర్చుంటే మూతి కూడా తనంత తాను తుడుచుకోడు ఆయన, అలాగే మీరు కూడా వాయిదా వేస్తారు ఇక అడవికి వెళ్లరు, అందుకని నాకు భయం, ఎందుకు వచ్చింది ఆలస్యం. ఎప్పుడు కూడా సత్కార్యక్రమం చెయ్యాలనుకున్నప్పుడు రేపు లేదనుకుని చేయమని శాస్త్రం చెబుతున్నది. మంచి పనులు చెయ్యాలనుకున్నప్పుడు ఇంకా రేపు లేదు. ఎవరన్నా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి, ఏమండి మేమేదో ఓ మంచి పని చేస్తున్నాం, ఓ యజ్ఞం చేస్తున్నాం, ఓ డొనేషన్ ఇమ్మన్నాడంటే రేపు రండి ఎల్లుండి రండి అనకూడదు, ఆ క్షణమే మంచి పని చేయమని చెప్పారు. దానము, సన్యాసము, యోగాభ్యాసము, ఇలాంటి పురాణ శ్రవణాలు, ఆలయాలకు వెళ్లడాలు, వ్రతాలు చెయ్యడాలు, ఇలాంటి పవిత్ర కార్యక్రమములు వాయిదా లేకుండా తక్షణం చెయ్యాలట. ఏమో రేపేం జరుగుతుందో ఏం తెలుసు. మనం ఎవరికైనా ఏమండి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారా, ఎల్లుండి రండి డొనేషన్ ఇస్తానని లోపు నువ్వు చచ్చిపోవచ్చు, లేదా నీ బుద్ధి మారిపోవచ్చు, అసలు అక్కడ యజ్ఞమే జరగకపోవచ్చు, ఆ వ్యక్తి రాలేకపోవచ్చు. ఏం జరుగుతుంది, చాలా చోట్ల అలాగే జరుగుతుంది. ముందు పేరు రాయించేస్తాడు అక్కడ పుస్తకంలో, రేపు ఇస్తానంటాడు, మళ్ళీ చచ్చినా కనబడ్డవాడు, వాడు ఏమైపోతాడో తెలియదు. అది మహాప్రమాదం, మోసం, పాపం అది. అందుకే కబీర్దాసు గారు ఇలాంటి సత్కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ క్షణమే చేయమన్నాడు. కాళ్ళు కరేసు ఆజుకరై ఆజుకరైతో అబ్బు పల్లమే పరలయ్య హోయగి బహురి కరోగే కబ్బు. రేపు చెయ్యాలనుకున్న పని ఈరోజు చెయ్యి, ఈరోజు చెయ్యాలనుకున్న పని ఈ క్షణమే చెయ్యి. ఏమో క్షణకాలంలో ప్రళయం వస్తుందన్నాడు ఆయన ఏకంగా. పల్లమే పరలయహోయిగి, ఈ పరలయహోయిగి అండంలో ఏమిటంటే ఉద్దేశ్యం, నీ బుద్ధి మారచ్చు, అసలు కార్యక్రమం ఆగచ్చు, నువ్వు ఉండకపోవచ్చు, నువ్వు ఇద్దామనుకున్న అవతలవాడు పుచ్చుకునేవాడు రాలేకపోవచ్చు. కాబట్టి ఈ సృష్టిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. సత్కార్యక్రమములు ఆ క్షణమే చెయ్యాలి. అందున మనం ఈ భయంకరమైన సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించాలి అనుకుంటున్నాం. సంసార సాగరం దాటాలి, అరణ్యానికి వెళ్ళాలి, యోగాభ్యాసం చెయ్యాలి, మనం భగవత్ సాక్షాత్కారం పొందాలి, భగవద్ ధ్యానం చెయ్యాలనుకున్నాం, ఇలా చెయ్యాలనుకున్నవాడు అసలు వాయిదా వేయకూడదు. అందువల్ల ఎందుకు వాయిదా వేస్తున్నారు అంది ఆవిడ. భార్య అంటే ఇలా ఉండాలి అని ఇక్కడ భారతంలో వ్యాసులు వారు ఒక కొసమెరుపు చెప్పారు మనకి. ఎప్పుడు కూడా ధర్మకార్యములు చేస్తున్నప్పుడు ఏమండాయి, మంచి పని చేద్దాం అనుకున్నాం తక్షణం చేసేయండి అంతే, రేపని ఆలోచించకండి, ఏమో ఆ తర్వాత మన బుద్ధులు మార్చుకోవచ్చునేమో అని భార్య ఒకటికి రెండు సార్లు భర్తకి చెప్పింది. ఏ భార్య అయినా ఇప్పుడు గాంధారి వలె ప్రవర్తించాలి. గాంధారి కూడా ఇప్పుడు ప్రవర్తించినప్పుడు ఒకప్పుడు ప్రవర్తించలా, ఈనాడు భర్తను ఏమండో అడవికి పెడదాం బయలుదేరండి అని గట్టిగా డిమాండ్ చేసింది. మనం ఇంక ఆలస్యం చెయ్యొద్దు వనవాసానికి పోదాం అని ఇవాళ చెప్పినంత గట్టిగా ఒకప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పి ఉంటే అసలు ఈ భారత యుద్ధమే జరిగేది కాదు. అప్పట్లో ఆవిడ ధర్మం చెప్పింది, నీ కొడుకుల ఎడల నీవు పక్షపాతం చూపిస్తున్నావు, నాకు దుర్యోధనుడు ఎటువంటి వాడో తెలుసు, కొంచెం ఈ విషయంలో సంయమనం వహించు, పుత్రపక్షపాతం విడిచిపెట్టు. కొడుకు మీద ప్రేమ ఉండద్దు అని నేను అన్నాం, కానీ ఆ కొడుకు మీద వాత్సల్యంతో పాండవులకు అన్యాయం చేస్తున్నావు అని అప్పుడప్పుడు కొంచెం చెప్పేదిట. అప్పట్లో కొద్దిగా ఎందుకు చెప్పేది అంటే ఈవిడిలో కూడా తన పుత్ర వాత్సల్యం అనే ఒక పక్షపాతం ఉన్నది. ఇప్పుడు వార్ధక్యంలో జ్ఞానం బాగా పెరిగింది. ఎప్పుడైనా వయస్సుతో పాటు అనుభవంతో పాటు ఎన్నో కష్టాలు రావడం వల్ల కూడా మనిషికి జ్ఞానం పెరుగుతుంది. అందుకే భగవంతుడు వైరాగ్యవంతుడు చేయడానికి ముందు కష్టాలు పెడతాడు. ఏ కష్టాలు లేకుండా ఎప్పుడు ఒకే రకమైన సుఖం ఉంటే వాడు ఎప్పటికీ భగవద్ధ్యానం చేయడు, తరించడు. అందుకని తరించడం కోసం భగవంతుడు ఈ పని చేస్తాడనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ తరించాలనుకున్నవాడు ఆ పని చెయ్యవలసిందే. ఇది జరుగుతుంది అందుకని చెప్తున్నాను. నాకే ఇప్పటికీ ఒక బెంగ ఏమిటో తెలిసినా అంటే నేను కొన్ని విషయాలు సుస్పష్టంగా చెప్పేస్తాను. మా అమ్మకి ఒక కొత్త ఫోన్ కొనిద్దాం అనుకున్నాను అమెరికా వెళ్లే ముందు లాస్ట్ ఇయర్. మా అమ్మ అంది పాత ఫోన్ పాడైపోయిందిరా కొత్త ఫోన్ కొనియ్యంది. ఆవిడ బెంగళూరులో ఉంది కదా అని మా తమ్ముడికి చెప్పి నేనేమో ఫ్లైట్ ఎక్కేశాను. తీరా వచ్చరి చచ్చిపోయింది అమ్మ. ఇప్పుడు ఆ ఫోన్ ఎవరికి ఇస్తాను? అందువల్ల అప్పటి నుంచి ఎప్పటి వరకు అనమాట, మా తమ్ముడు వేరే ఇచ్చినా నా చేత్తో ఇస్తే ఉన్న సంతృప్తి వేరనమాట. మనం ఏమనుకుంటాం, రేపే కదా వచ్చేది అనుకుంటాం. ఒక్క రోజులో ఆ వ్యక్తులు దొరకరు. మళ్ళీ నువ్వు ఎన్ని జన్మలెత్తు, ఎంత తపస్సు చేయి, ఆ రూపాన్ని పొందలేవు. నాకు లాస్ట్ ఇయర్ ఎప్పటికి కూడా అదేనమాట గుర్తు, విజయవాడ నుంచి ఫ్లైట్ చేయించుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది కదా అని అప్పుడు అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ అది అలాగే జరగాలన్నమాట. ఆ చిన్న కోరిక తీర్చకూడదు. మా అమ్మ కూడా నిజానికి ఏ కోరికలు ఎప్పుడు ఎవరిని కోరదు. అంత మహాత్మురాలు చాలా అరుదుగా ఉంటారు. యావత్ జీవితం ఆఖరికి ఆహారం మీద కూడా వంచ లేకుండా ఏది దొరికితే అది తింటూ రామకోటి రాయటం, పురాణములు వినడం తప్ప మరొక పని చేయని మహాత్మురాలు ఆవిడ. అటువంటి వ్యక్తికి ఒక చిన్న కోరిక ఏమిటంటే, నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు మంచి ఫోను, ఏ లెనోవో ఏదో ఫోన్ అనమాట, ఆ ఫోను కోసం నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఆ ఫోను ఆవిడకి ఇద్దామంటే నేను కూడా ఆవిడ కోసం ఆవిడ వైకుంఠానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను వైకుంఠానికి వెళ్ళిపోదామని రెడీ అయిపోతే మన వాళ్ళు గుంటూరు వాళ్ళు కదలవ్వట్లేదు, ఏం చేయను మరి అనమాట. అందుకని ఇప్పుడు ఈ లెనోవో కొని ఆ సత్యనారాయణ గారు రేపు మాపు ఇస్తానంటాడు ఆయన, అది పట్టుకెళ్ళి మా అమ్మగారికి పంపించాలి వైకుంఠానికి. వైకుంఠానికి కొరియర్ ఎలా చేయాలో తెలియటం లేదు. కాబట్టి మీలో ఎవరన్నా పుణ్యాత్తులు దానికి కొరియర్ చేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వేరే విషయంగా ఎందుకు చెబుతానంటే, ఆవిడ కోరిక నువ్వు అమెరికాలో ఉంటావు, అక్కడ పురాణం చెబుతున్నప్పుడు ఒకసారి వాట్సాప్ అదేదో ఉంటుంది కదా దాని కాళ్ళని ఉంటుందిట, ఆ నెట్ కాల్ ఒకసారి చేస్తే చూద్దామని కోరిక. అక్కడ కూడా గుళ్ళు ఎలా ఉంటాయో చూపించింది ఆవిడ. సరే, ఇదంతా అప్రస్తుతం కోసం చెప్పట్లేదు, కానీ కొన్ని కొన్ని పనులు తక్షణం చెయ్యకపోతే వచ్చే నష్టం తెలియజేయాలి. ఆ క్షణం చెయ్యాలంటే చెయ్యాల్సిందే. మళ్ళీ రేపు మాపు అన్నామా, ఆ తర్వాత ఇక మనం బతుకుతామో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే నేడు రేపటంతో నెట్టబోకని ఒక పద్యం కూడా రాశాను నేను. మహాత్మురాలు గనక, గాంధారి ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యింది కనుక ఆశ్రమవాసపురంలో భర్తనంత గట్టిగా నొక్కి ఏమండో ఇంక ఆలస్యం చెయ్యొద్దు, వద్దీ గృహస్థాశ్రమం మనకి, అయ్యిందేదో అయ్యింది, మీకు 150 ఏళ్ళు దాటాయి, నాకు ఇంచుమించుగా అదే వయస్సు వస్తోంది, ఎన్నాళ్ళు అనుభవించిన ఈ భోగభాగ్యాల మీద మనకి వాంఛపోదు. అమ్మో, ఈ మానవులకు ఉన్న లక్షణములు ఏమిటంటే అనుభవించే కొద్దీ ఇంకా 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 ఏవో అనుభవించాలి, సౌభాగ్యాలు అనుభవించాలి, భోగభాగ్యాలు అనుభవించాలని మనస్సు కోరుతూనే ఉంటుంది. నజాతు కామకామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్త్మేన భూయయేవాభివర్ధతే. అద్భుతంగా చెప్పాడు ఆయన. కామం ఎటువంటిది, కోరిక తీర్చుకునే కొద్దీ ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తుందట. ఈ మానవుడికి ఉన్న కోరికలు నువ్వు ఎన్ని తీర్చుకో, ఇవాళ బూరెలు తిన్నా ఇంకా చాలు బూరెలు అనుకుంటాడా, మళ్ళీ రేపటికి మామూలే, ఈ పూటకి ఎక్కువైపోయాయి అంటాడు కానీ వన్నాడు మళ్ళీ బోరెలు వేస్తే బాగుండు అంటాడు. రోజు పులిహార తింటున్నా మళ్ళీ రేపు పొద్దున పులిహార పెట్టకపోతే ఎంత బాధ వస్తుంది మనకి. ఈ కోరికలు యావజ్జీవితం తీర్చుకునే కొద్దీ ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తుంది. దానికి ఉదాహరణ చెప్పారు, అగ్నిహోత్రుణ్ణి చల్లార్చడానికి అందులో నెయ్యి పోసేట్టు మెరకటి కావడం, నెయ్యి పోసే కొద్దీ అగ్ని బొగ్గును మండుతుంది కానీ ఈ నెయ్యి వల్ల అగ్నిహోత్రుడు చల్లారతాడా, నీ తెలివి చల్లారుతుంది కానీ. హవిష కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే, నెయ్యి పోసే కొద్దీ అగ్నిహోత్రుడు ఎలా మండుతాడో కోరికలనే అగ్నిహోత్రం నువ్వు తీర్చుకోవడం అనే నెయ్యి పోసే కొద్దీ ఇంకా మండుతూనే ఉంటుంది. అంటే కోరికలు ఎటువంటివి అనమాట, అగ్ని లాంటివి. ఆ కోరికలు తీర్చుకోవడం నెయ్యి పోయడం, కాబట్టి తీర్చుకోవడం మానేయి అంతే, అప్పుడే ఆ కోరికలు ఆగుతాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే, దానికి విశ్రాంతి ఇవ్వాలంటే కోరికల్ని జయించాలి తప్ప ఈ రోజుకి అనుభవిద్దాం రేపు సంగతి చూద్దాం అనుకుంటే ఉపయోగం లేదు. అందుకనే వ్యసన పరులకి ఒరే కొంచెం కొంచెం మాను అని చెప్పకండి, వాడు కొంచెం కొంచెం మానలేడు. దానికి ఉదాహరణ చెప్తా కదా, నేను ఓ మంచి పండితుడు ఉన్నాడు నాకు తెలుసున్న ఆయన, ముక్కు పొడు మానడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికీ 50 ఏళ్లుగా, పాపం 50 ఏళ్లుగా. చివరికి నేనే విసిగెత్తి అప్రస్తుత ప్రసంగంలో ఏమన్నానో తెలుసా, ముక్కు పొడు మానడం మంచి పనేనా అన్నాను. అవునన్నాడు ఆయన. అవునులేండి, మంచి పనులు అస్మాటు చెయ్యాలి కాబట్టి మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు ముక్కు పొడు మానేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, మానడం లేదన్నమాట, రోజు మానేస్తాడు ఆయన. ఇందులో చమత్కారం మీకు అర్థం అవ్వాలి, అది మంచి పనే కదా ముక్కు పొడి మానడం, మంచి పని రోజు చెయ్యాలి, అందుకని రోజు పీల్చి రాత్రి పొడి మానేస్తాడు అన్నమాట ఆయన. ఈ విధంగా అనుకుంటాం కానీ ఈ ఒక్క పూట పీల్చి రేపటి నుంచి మానేద్దాం, ఈ ఒక్క పూట పీల్చి రేపు మానేద్దాం అనుకుంటే కుదరదు. కాఫీ మానదాం అనుకుంటాం, కాఫీ మానలేము. ఇంకోటి చాయ్ మానదాం అనుకుంటాం, మానలేము, మన వల్ల కాదు. పూర్తిగా వదిలేస్తే తప్ప కొంచెం కొంచెం కోరికలను తగ్గించుకోవడం మానవుడి వల్ల కాదు. ఎందుకంటే ఒకసారి తాగాడంటే మళ్ళీ ఆ టీ రుచికి అలవాటు పడిపోతాడు వీడు, పాలు తాగాడంటే ఆ పాలకు అలవాటు పడిపోతాడు, ఒక ఆహారానికి అలవాటు పడిపోతాడు, ఒక సౌకర్యానికి అలవాటు పడిపోతాడు. ఎంతెందుకు మనం కూర్చుంటున్న కుర్చీలో కూడా ఎవరు కూర్చున్న కుర్చీలో వాళ్లే కూర్చుంటున్నారు, వీరు ఇంకోటి రానివ్వకుండా రుమాలు కట్టేస్తున్నారు. అంటే ఆ కుర్చీ కంఫర్ట్ అయిపోయింది అనమాట మీకు, కింద కూర్చున్న వాళ్ళు దానికి అలవాటు పడ్డారు, వెనకాతలు వచ్చిన వాళ్ళు ఆ తాడు తోసి పక్కవాడిని పొడిచి ఆ కుర్చీలు ఎందుకు కూర్చుంటున్నారు వెనకొచ్చి కూడా, అంటే ఆ కుర్చీ వాడికి అంత అలవాటు అయిపోయింది అనమాట. బోడి కుర్చీలే వదలలేకపోతే సంసారం విడిచిపెడతామా, గృహస్థాశ్రమం విడిచిపెడతామా, భోగాలు విడిచిపెడతామా, ఫిక్స్డ్ డిపాజిట్లు విడిచిపెడతామా, దీనికి ఫిక్స్ అయిపోతాం తప్ప. కాబట్టి అంత తేలిక కాదు. ఈ కోరికలను పూర్తిగా సమూలంగా ఆరిక ఆలోచనతో సహితంగా విడిచిపెట్టాలి అనగానే అప్పుడు ఆయనకి వెలిగింది, ఇంకా నా భార్యామణి అడవికి వెళ్లేదాకా ఇక్కడ అన్నం తిననిచ్చేటట్లు లేదు. ఒకప్పుడు కొంచెం మెత్తగా చెప్పేది, ఇప్పుడు మెత్తగా కాదు మొత్తి చెబుతోంది అనుకుని ఇంక తడయ్య నేల ఇంతి వే వెడలు దమట్లు కల్లజోదమాడి పాప భాగులైన నీదు పట్టుల సుగతికి అనుచువాడ తపమునతిశయమున. అమ్మ బాబయ్యని మనసులో ఎంతో హుందో చూశారా, ఇంకా ఆలస్యం చెయ్యను, తొందరగా వెళ్ళిపోదాం, కానీ నా లోపల ఒక బెంగుండిపోయింది. ఏమిటో తెలిసినా, నీ కొడుకులు అంటున్నాడు ఆవిడ్ని, నా కొడుకులు అంటలేదు ఇక్కడ, నీదు పట్టుల, పట్టి అంటే కొడుకు, నీది పొట్టుల నీ కుమారుల్ని. ఎప్పుడైనా మగవాళ్ళకు బలహీనత ఉంటుందండి, తప్పు చేస్తే ఇదిగో నీ కొడుకు ఇలా చేశాడే అంటాడు, అదే మంచి చేశాడు అనుకో, వాడు నా కొడుకు, హీఈస్ మై సన్ అంటాడు. ఇప్పుడేమో కొడుకుల మీద కొంచెం కసి వచ్చినట్టుంది, అందుకని ఏమంటున్నాడు, నీ కుమారులు కళ్ళజోదమాడి మోసపు జోదం ఆడారు, పాండవుల్ని నానా రకాలుగా వంచారు, అపహసించారు, హింసించారు, బాధ పెట్టారు, అందువల్ల నీ కుమారులు ఘోరమైన నరకానికి పోతారేమో. ఇప్పుడు మళ్ళీ మనకు చిన్న అనుమానం రాకుండా వేదవ్యాసులు వారు ఇక్కడ ఒక ముక్క చెప్పారు, ఏమిటో తెలుసిన, యుద్ధంలో చచ్చిపోతే వాడు ఎంత పాపాత్ముడైనా వీరస్వర్గానికి ఎడతాడు కదా, వీరస్వర్గానికి వెళ్ళిన వాళ్ళు పాపాత్ములు, జోదమాడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నరకానికి పోతారేమో, ఈ నరకమునకు ప్రాయశ్చిత్తముగా తపస్సు చేద్దామనుకుంటున్నాను, ఆ తపస్సుకి వెళ్లే ముందు దానం చేద్దామనుకుంటున్నాను అన్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఇందులో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, యుద్ధంలో చచ్చిపోతే ఎంత దుర్మార్గుడైనా వీరస్వర్గానికి ఎడతాడు అని ఇంత పూర్వం వ్యాసుడు ఆయనకి చెప్పాడు, సంజయుడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఏమంటున్నాడు, నా కుమారులు కపట ద్యోతం ఆడారు కాబట్టి వాళ్ళు ఘోర నరకానికి పోయి ఉంటారని నా నమ్మకం, వాళ్లకు ఉత్తమ గతులు కలిగించడానికి నేను తపస్సు కడదాం అనుకుంటున్నాను, ఆ తపస్సుకు వెళ్లే ముందు వాళ్ల పేరు మీదుగా దానం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. దీనికి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, స్వర్గములు రెండు రకములు. అది ఏమిటి? పుణ్య కార్యక్రమముల ద్వారా వెళ్లే స్వర్గం, దానికి పుణ్యస్వర్గము అని పేరు. రెండవది వీరస్వర్గం. వీరస్వర్గంలో ఎక్కువ కాలం ఉండరు. వీరస్వర్గమునకు వెళ్లిన వాళ్ళు మ్యాక్సిమం భూలోక కాలమానం ప్రకారం 100 ఏళ్ళు ఉంటారు. భూలోక కాలమానం ప్రకారం ఒక వ్యక్తి యుద్ధంలో చచ్చిపోయాడండి, మిలిటరీలో చేరాడు, ఘోరమైన యుద్ధంలో చచ్చిపోయాడు. అలా చచ్చిపోయినవాడు స్వర్గానికి ఎడతాడు. ఆ స్వర్గం పేరు వీరస్వర్గం. భూలోక కాలమానం ప్రకారం అక్కడ కేవలం 100 ఏళ్లే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తన పాపం అనుభవించడానికి నరకానికి పోతాడు. మరీ నీచమైన పాపం చేసిన వాడైతే ఘోరమైన హింసల పాలైపోతాడు నరకాల్లో, లేదా ఎక్కడికో చాటుకు పోయి మరో జన్మ ఎత్తుతాడు. వీరస్వర్గం శాశ్వతం కాదు. అదే పుణ్యస్వర్గం అనగా మీలా పురాణములు వినడం వల్ల, ధర్మకార్యములు చేయడం వల్ల, గురువులు ఏదడిగినా ఆ పనులు చేయటం వల్ల, పెద్ద పెద్దవాళ్ళు గురువులు ఏదన్నా చెప్పారంటే చేయవలసిందే, వాళ్ళకి మాట ఇచ్చామంటే తప్పకూడదు. ఇలాంటి మాట నిలబెట్టుకోవడం వల్ల వచ్చే స్వర్గమునకు పుణ్యస్వర్గము లేక కర్మస్వర్గము అని పేరు. సత్కర్మాచరణల ద్వారా పొందే స్వర్గం. ఆ స్వర్గం చాలా కాలం ఉంటుంది. పుణ్యాన్ని బట్టి ఆ స్వర్గం అంత తేలిగ్గా పోయేది కాదు. మినిమం స్వర్గానికి వెళ్ళిన వాడు భూలోక కానమానం ప్రకారం లీస్ట్ 1000 ఏళ్ళు, ఇంకా మ్యాక్సిమం లేదట్ లిమిట్. లీస్ట్ 1000 ఏళ్ళు అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడైనా 9 రోజులు శ్రద్ధగా భారతం వింటే అటువంటి వాడు 1000 ఏళ్ళు స్వర్గానికి ఎడతాడని ఉంది చూడండి. కావాలంటే మీకు ఒక 9 రోజులు విడిచిపెట్టకుండా మహాభారత శ్రవణం చేస్తే భూలోక కాలమానం ప్రకారం 1000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. అటువంటిది 54 రోజులు విడిచిపెట్టకుండా వింటే 6 9 54 అంటే 6000 సంవత్సరాలు ఉండాలి. అంతేనా? కాని కాదట. భారతం పూర్తిగా వింటే పతనము లేని స్వర్గం, అంటే కలియుగాంతం వరకు స్వర్గంలో ఉంటాడు. ఇది మొత్తం వింటే. మధ్యలో గ్యాప్ వస్తేనో ఇప్పుడు మళ్ళీ అనుమానం రావాలి కదా. మరి దానికి మాత్రం ఏం చెప్పాడంటే, ప్రతి 9 రోజులకి 1000 లెక్కేసుకోవాలన్నమాట. సంపూర్ణంగా వినడం వెనక అతను అంత అదృష్టం ఉన్నది. ఇప్పుడు మీరు అయ్యో మధ్యలోనేనండి, అక్కడికి ఎక్కడికో వెళ్ళానండి, గుంటూరు విడిచిపెట్టి విజయవాడ వెళ్ళానండి, పెళ్లికి వెళ్ళానండి, కెళ్ళికి వెళ్ళానండి అని బెంగ పెట్టుకుంటున్నారుగా, ఆ బెంగ నుంచి బయట పారేయడానికే ఈ కెమెరా, ఇది రికార్డ్ అవుతోంది. దాన్ని శుభ్రంగా వీడియో తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఈసారైనా మొత్తం కథ వినండి. వింటే సంపూర్ణ భారత శ్రవణం ఎంత ఫలితం ఉంటుందో. నేను మాట వరసకు కూడా హాస్యానికి కూడా ఇలాంటి విషయాల్లో అసత్యవాడను. పురాణాలలో అసత్యవాడి అవసరం మాకు లేదు. దానివల్ల మాకు వచ్చే లాభము లేదు. అవునా? చిట్ట చివరి చెప్పాడు. ఆ చెప్పింది సాక్షాత్తు వ్యాసుడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ కలిపి చెప్పారు. త్రిమూర్తులు వ్యాసుడితో కలిసి ఏదన్నా ఎందుకు చెబుతారు అంటే లోకశ్రేయస్సు కోసం. మహాభారతము వంటి పురాణము ఇతిహాసం ఈ ప్రపంచంలో మరొక్కటి లేదు. ఇందులో భాగవతం, దేవీ భాగవతం, రామాయణం అన్నీ ఉన్నాయి కదా, సమస్త కథలు ఉన్నాయి కదా. అందుకనే త్రిమూర్తులు ముగ్గురు కలిసి సంపూర్ణ భారత శ్రవణము చేసిన వాడు ఈ కలియుగాంతం వరకు స్వర్గంలో ఉండడమే కాక వచ్చే కాలములో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పరిపాలనా కాలంలో పౌరులుగా పుట్టి ఆ పుణ్యం వల్ల శాశ్వత బ్రహ్మలోకానికి ఎడతారని చెప్పారు. అంత పుణ్యం భారతం అంటే. మనం మళ్ళీ ఇంకోసారి జన్మెత్తుతాం మనం కూడా, పునర్జన్మ లేకుండా పోవడం ఉండదు. కానీ ఇప్పుడు కాదట, శ్రీరామచంద్రుడి పరిపాలన మళ్లీ వస్తుంది, త్రేతాయుగం మళ్లీ వస్తుంది. ఆ త్రేతాయుగంలో రాముడు మళ్లీ అవతరిస్తాడు. అప్పుడు రాముడిని ప్రత్యక్షంగా చూసే పౌరులమై పుడతామట. లేదా ఇంకా గొప్ప కోరికుంటే కృష్ణుడితో తిరిగే యోగం కలిగిన ద్వారకావాసులమై పుడతాం. అప్పుడు ఆ దర్శనం ద్వారా పునర్జన్మ లేకుండా శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతాం. అంత గొప్పది. ఇటువంటి పుణ్యములు మనం చేసే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ కాలం ఉంటాం. కాబట్టి దీనికి కర్మస్వర్గం లేక పుణ్యస్వర్గం అని పేరు. వీరస్వర్గం అస్థిరం, పుణ్యస్వర్గం ఎక్కువ కాలం ఉండేది. ఒకవేళ పునర్జన్మ వచ్చినా అది పవిత్రమైన జన్మ వచ్చేలా చేస్తుంది. అందుకని తన కొడుకులు చేసిన పాపం తనకి తెలుసు గనుక వాళ్ళు కేవలం వీరస్వర్గమే పొందారు గనక ఇప్పటికే 15 ఏళ్ళు గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు 100 ఏళ్ళు ఎంత? భూలోక కాలమానం ప్రకారం ఇంకా తమ కొడుకులు ఉండేది ఎక్కడ? స్వర్గంలో, వీరస్వర్గంలో. ఇంకా 85 ఇయర్స్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమవుతారో ధృతరాష్ట్రుడికి తెలుసు. ఒక పరమ పవిత్రత పవిత్రురాలు ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేశారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కుంభీపాకం వంటి నరకంలో కూలిపోతారు. ఆ కూలిపోకుండా వాళ్ళని ఉద్ధరించడానికి తన తపశ్శక్తి ధారపోద్దాం, అందువల్ల తపస్సు చేద్దాం అని మనస్సులో ఉన్న మాట చెప్పాడు. ఇక్కడ ఎంత బాగా చెప్పాడుతో అండి. అట్లు కళ్ళజోదమాడి పాప భాగులైన నీదు పట్టుల సుగతికి ననుచువాడ తపము నతి చెయ్యమున. నీ కుమారుల్ని ఉత్తమ గతులకి పంపాలి, అది నేనే చేయగలగాలి. తండ్రి బతికుండగా కొడుకు చచ్చిపోతే కొడుకుని ఉత్తమ గతులకి పంపే శక్తి తండ్రికి ఉన్నది, ఎప్పుడు సత్కార్యములు చేస్తే. అందువల్ల నేను చేస్తాను అన్నాడు, కానీ చేయలేకపోయాడు చివరికి. ఎందుకో తెలిసినా, ఎప్పుడైనా ధార పొయ్యాలి నీళ్లు, కానీ తపస్సు చేస్తూ ఉండగా ఆయన అడవిలో కాలి చచ్చిపోయాడు. కాలి చచ్చిపోవటం వల్ల ఈ తపశ్శక్తిని కొడుకులకి ధార పొయ్యలేకపోయాడు. అందుకే ధృతరాష్ట్రుడు అనుకున్న సంకల్పం తీరలేదు. కొడుకులకి తపశ్శక్తి ధారపోద్దాం అనుకున్నప్పుడు చివరిలో అడవిలో చచ్చిపోయాడు, చివరికి దుర్మరణం పాలైపోయాడు. అలాంటి వాడు తనను తాను ఉద్ధరించుకోగలడు, కానీ ఇతరులను ఉద్ధరించలేరు. అందుకనే రేపెప్పుడో నేను తపస్సు చేస్తాను, రేపెప్పుడో దానం చేస్తాను, నేను ఎప్పుడో ధర్మం చేస్తాను, దీన్ని ఫలానా వాడికి ధారపోస్తాను అనుకోవడం కూడా భ్రమే. ఆ క్షణం ధారపోస్తేనే ఈ పుణ్యం వాళ్ళకి వెడుతుంది. రేపు మా పని నెట్టితే ఇదిగో ధృతరాష్ట్రుడే అయిపోతాడు ఎవడన్నా. అందువల్ల భారతం చాలా నీతులు చెబుతోంది, ఎన్నో ధర్మములు చెబుతోంది. ఎప్పుడు పనుల వ్యవహారంలో వాయిదా వెయ్యకు అందన్నమాట. సరే, ఏమైనా నేను తపస్సు చేసి, అతిశయ తపస్సు చేసి, గొప్ప తపస్సు చేసి నా కుమారుల్ని ఉత్తమగతులకి పంపుతాను అని అనగానే, అయితే నీ మనస్సులో ఎంత ఆలోచన ఉందన్నమాట, నీ కుమారుల మీద నీకు ఎంత ప్రేమ అయ్యా, వాళ్ళని ఉద్ధరించడం కోసం తపస్సు చేద్దాం అనుకుంటున్నావా, ఇంకా నువ్వు నేను ఉద్ధరింపబడ్డానికి వైరాగ్యంతో తపస్సు కడుతున్నావు అనుకున్నాను. పోన్లే, పుత్రులకు పవిత్ర గతులు అందించడం కోసం తపస్సు చేయడం ఎప్పుడూ మంచి కర్తవ్యమే, అది మంచి కార్యమే అన్నది ఆమె. తెల్లారింది, ధృతరాష్ట్రుడు, ధర్మరాజా, మన పురప్రముఖుల్ని పిలిపించు. పురప్రముఖుల దగ్గర సెలవు తీసుకోకుండా వెళ్ళకూడదు. నేను చాలా కాలం పరిపాలన చేశాను, నీ అనుగ్రహం వల్ల ఇప్పుడు కూడా ఇంకా సింహాసనం మీద కూర్చున్నాను. వాళ్ళందరి చేత ఒక మాట అవుననిపించుకుని వెళ్ళిపోతానన్నట్ట. ధర్మరాజు గారు సంతోషంగా ఊళ్ళో ఉన్న దాదాపు ఆ రోజుల్లో కూడా ఒక 100 కులాలు ఉన్నాయి. ఆ కులాల నాయకులందరినీ, పురప్రముఖుల్ని, మంత్రుల్ని, ముఖ్యంగా వర్తకులందరినీ తప్పక పిలిపించాలి. ఎందుకంటే భారతం చాలాసార్లు చెప్పింది, వర్తకుల యొక్క అనుగ్రహం లేకపోతే ధనం అసలు ఖజానాకి రాదు. వాళ్ళు ఎన్నో రకాలుగా కష్టాలు పడి ఆ రోజుల్లో సముద్ర వర్తకం చేసి, భూవర్తకం చేసి ప్రజల్ని కాపాడారు. అందుకని వర్తక ప్రముఖుల్ని, బ్రాహ్మణ ప్రముఖుల్ని, ఇంకా రకరకాలైనటువంటి కులాల వాళ్ళని అందరినీ కూడా పెద్దల్ని పిలిపించాడు. వాళ్ళందరికీ చక్కని ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాక అప్పుడు ధృతరాష్ట్రుడు సింహాసనం మీద నుంచి ఒక్కసారి అందరికీ ఎవరెవరు ఏ మూల ఆసనాలున్నాయో ఆ ఆసనాలు వేపన్నిటికీ విదురుడు చేతులు చూపిస్తూ ఉండగా ఆ చేతులెత్తి నమస్కరించాడు. ఎందుకంటే ఈయన కళ్ళు కనపడవు కదండి, అందుకని విదురుడు ఇదిగో ఇక్కడ ఈయనున్నాడు, ఇక్కడ ఈయనున్నాడు, అక్కడ ఆయనున్నాడు అని ఈయన చేతులు అటువైపు తిప్పినప్పుడల్లా వాళ్ళందరికీ నమస్కరించాడనమాట. ఎప్పుడూ కూడా అన్ని సంఘాల నాయకులకి వినయంగా రాజులు నమస్కరించేవారు. అందుకే ఆ రోజుల్లో పరిపాలన అంత బాగా సాగింది. ఇలా కులాలు, కుమ్ములాట్లు, కొట్లాట్లు, నానా గందరగోళాలు ఇవేమీ లేవు ఆ రోజుల్లో. ఏమిటో కలియుగంలో చిన్న చిన్న విషయాలకి గందరగోళం పడిపోతున్నాం, బస్సులు తగలబెట్టుకుంటున్నాం, రైళ్లు తగలబెట్టుకుంటున్నాం, మనుషుల మీద మనుషులకి నమ్మకం లేకుండా అయిపోతుంది కాల ప్రభావం. మళ్ళీ మనం ఎటువంటి వాళ్ళం అండి? మన దేశం చాలా గొప్ప దేశం, మన పౌరులు మహాత్ములు. నా దృష్టిలో వీళ్ళు తాత్కాలికంగా కలిప్రభావం వల్ల కొంతమంది వల్ల ఇలా పాడైపోతున్నారు, కానీ మళ్ళీ వీళ్ళంతా ఎప్పటికైనా ధర్మం నిలబడతారని, మన వాళ్ళంతా ఉత్తములు అవుతారని నాకైతే కోరికగా ఉంది. మళ్ళీ మన వాళ్ళందరినీ కూడా, అంటే మన భారతదేశ పౌరుల్ని, కృతయుగములో ఉన్న వైవస్వత మనువు కాలం లాంటి పౌరులతో సమానంగా చూడాలని నా కోరిక. తప్పక పేరుకేదో మనం ఒక కులం కింద ఏర్పడ్డాం, ఒక మతం కింద ఏర్పడ్డాం, మనందరం ఒకటే. మీలో నాలో అందరిలో ఉన్న ప్రాణం ఒకటే. ఆఖరికి దోమ కూడా గొంతులోకి వెళ్ళిపోతున్నప్పుడు బాధ ఎల్లా, అయ్యో పిచ్చిదానా, నేను తినేస్తున్నానని ఏడుస్తున్నాను తప్ప అది నన్ను ఏడిపించిందని ఏడవలేదు నేను ఎప్పుడూ కూడా. పాపం అన్యాయంగా ఆ దోమను మింగితే నేను బకాసురుణ్ణే. బకాసురుడంటే దున్నపోతుల్ని మింగాడు, మనుషుల్ని మింగాడు. మీరు కూడా పాపం ఆవిడెవరో ఇప్పుడు 4 దోమలు మింగింది. ఇవన్నీ మహాపాపాలు కదా, మింగి దగ్గుతున్నారని ఆ దోమల మీద జాలి పడుతున్నాను తప్ప మనం వ్యక్తుల మీద ఎప్పుడూ కూడా ద్వేషం పెంచుకోకూడదు. ఈ రోజు నుంచి మీరేం చేస్తారో తెలియదు, నాకు మీ మీద చాలా గౌరవం. ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవసరమైతే నిలబడి కూడా వింటున్న పుణ్యాత్ములు మీరు. అందుకని మీరు నాకు ఒక మాట ఇవ్వాలన్నమాట, అందరం ప్రతి ప్రాణిని ప్రేమిద్దాం, ఎవరి మీద ద్వేషం పెంచుకోం, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాం అని సరిగట్టే చప్పట్లు కొట్టండి. అదే భారత నీతి అంటే. అందుకని ధృతరాష్ట్రుడు కూడా చివరిలో అదే పనిచేశాడు, వచ్చిన వాళ్ళందరూ తన పౌరులే, అందుకని అందరికీ వినయంగా నమస్కరించాడు. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూశాడన్నమాట ఆయన. ఈ విధంగా నమస్కరించి మహాత్ముల్లారా, నేను బహుశా ఈ భరతవంశంలో కూర్చున్న చాలామంది రాజులతో పోలిస్తే ఎక్కువ కాలం పరిపాలన చేసినట్టున్నాను. నేననగా ఎటువంటి వాడినో మీకు తెలుసు. చిన్నప్పటి నుంచి పనికిమాలిన జీవిగా పుట్టాను, కళ్ళు లేకుండా పుట్టాను, గుడ్డివాడినై పుట్టాను. అవయవాలన్నింటిలోకి కూడా సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని శాస్త్రం చెబుతున్నది. ఇంద్రియాలలో కళ్ళు ముఖ్యమైనవి. అటువంటి కళ్ళు లేకుండా పుట్టాను, అయినా నా తమ్ముడు పరమజ్ఞాని నీతివంతుడు నిస్వార్థపరుడు అయిన పాండురాజు గారు ఈ సమస్త సామ్రాజ్యాన్ని నాకే ఇచ్చాడు. ఆ తమ్ముడు యొక్క రుణను ఎప్పటికీ తీర్చుకోలేం. అటువంటి తమ్ముడు కాలధర్మం తొందరగా చెందితే ఆయన పిల్లలు నా పిల్లలు కలిసి ఒకే చోట సుఖంగా పెరగాలి అని మొదట్లో కోరుకున్నాను నేను. దురదృష్టవశాత్తు నా కుమారుడు దుర్యోధనుడు నీచుడై క్షుద్రుడై అల్పుడై తన సోదర పుత్రులతోటి చాలా ఘోరమైన యుద్ధం చేశాడు. వాడి సంగతి మీకు తెలుసు. ఈ దుర్యోధనుడు వంటి వాళ్ళు ఈ భూమి మీద ఇంత పూర్వం ఎవ్వరూ పుట్టి ఉండరు. వాడు ముఖ్యంగా మా భీముడికి చేసిన అపచారాలు అన్నీ ఇన్నీ కావు, ఇంకా భీముడు కాబట్టి నన్ను క్షమిస్తున్నాడు, ఇంకోటి ఎవడన్నా అయితే నన్ను క్షమించడు, పాప ఆ మాట అన్నాడు. ఇప్పుడు కొంచెం లోపల పాత బాధ అంతా బయటకు వచ్చిందనమాట. ఈ మహానుభావుల్ని ఎన్ని రకములుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా నా కుమారులు బాధ పెట్టారు. అయ్యిందేదో అయిపోయింది, అది కాలప్రభావం. మహానుభావులైన వీళ్ళు వాళ్ళు కలిసి ఘోర యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధం చేసినందుకు నేనేమనుకోను, ఎందుకంటే ఇంటిలో తెగులు గొంటిగా చావడం కంటే యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడి చావడం మంచిది. చచ్చిన కుమారుల కోసం నేనేమీ నొచ్చుకోను, వెనక్కి తిరిగి వచ్చుంటే బాధపడేవాణి. అలా యుద్ధంలో వీరస్వర్గం పొందడం ధర్మమే. ఆ తర్వాత కూడా ఈ పుణ్యాత్ముడు ధర్మరాజు సింహాసనం మీద నన్నే కూర్చోబెట్టాడు. కాలం ఒక భంగిపోయే, ఏదో పోయింది కాలం, 15 ఏళ్ళు గడిచిపోయింది. ఎలా గడిచిందో తెలియదు, అది ఒక భంగిపోయే అంటే అనమాట. కాలం గడిచింది, ఎలాగో అలా గడిచిపోయింది. దుఃఖంతో ఉన్నా సుఖంతో ఉన్నా భోగాలతో ఉన్నా భోగాలు లేకున్నా పదవులున్నా లేకపోయినా కాలం మాత్రం గడుస్తూనే ఉంటుంది, అది దాని లక్షణం. ఇక నేను ఉండలేను ఇక్కడ. నాకు వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా ఆవహించింది. హాయిగా మా పెద్దలకు మళ్ళీ సత్యవతి ఎలా బతికిందో, ఆ సత్యవతికి పూర్వం పెద్దలు మా వాళ్ళు ఎలా బ్రతికారు. ఎందుకంటే సత్యవతి కూడా వ్యాసుడి యొక్క అనుమతి అడవికి వెళ్ళి కోడళ్లతో పాటు తపస్సు చేసి శరీరం విడిచిపెట్టింది. అందువల్ల ఇవన్నీ నీకు తెలుసు. అంబిక అంబాలిక ఈ ఇద్దరు కూడా, అంబికేమో ధృతరాష్ట్రుడి తల్లి, అంబాలిక పాండురాజు తల్లి, వాళ్ళిద్దరూ తమ అత్తగారైన ఈ వ్యాసుని తండ్రి అయిన సత్యవతితో కలిసి కేకారణ్యానికి వెళ్లి తపస్సు చేసి శరీరం విడిచిపెట్టారు. మా తల్లులు మా బామ్మగారు ఆడవాళ్ళు అయ్యుండి కూడా వైరాగ్యంతో తపస్సు చేశారు. ఇక పురుషుణ్ణి అయ్యుండి నేను ఇంతకాలం భోగాలు అనుభవించడం ధర్మం అసలు కాదు. మా పెద్దలంతా కూడా చివరి రోజులలో కేకారణ్యాలకు వెళ్లి తపస్సు చేసి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టారు. ఇప్పుడు నేను కూడా అదే కర్తవ్యాన్ని శిరసావహించాలనుకుంటున్నాను. వెళ్లే ముందు పురప్రముఖుల్ని పౌరుల్ని అడగాలి. నేను చేసిన తప్పులు నా కొడుకులు చేసిన తప్పులు మనస్సులో పెట్టుకోక క్షమించండి. ఇంకా ఈ ధర్మరాజు ధర్మము ధర్మరాజు రూపంలో ఉన్నది. నేనెరిగి మానవ మాత్రుల్లో ఇంత ధర్మాత్ముడు ఉండడు, ఇంత సహనపరుడు ఉండడు, ఇంతటి మహాత్ముడు ఉండడు. లేకపోతే పరమ నీచులను కన్న దుర్మార్గుణ్ణి నన్ను కూడా నెత్తి మీద పెట్టుకుని ఇలా పోషించేవాడు ఎవడుంటాడు? నాలాంటి పెద్ద తండ్రిని చీపో అని హింసించేటటువంటి కొడుకులే లోకంలో ఉంటారు. కానీ ధర్మరాజు గారికి అవేమి ఎరగడు, అజాత శత్రుడు ఆయన. ఇప్పుడు మనస్సులో మాట నిజంగానే చెప్పాడు ఆయన. ధర్మరాజుని ఒకప్పుడు యుద్ధంలో చచ్చిపోతే బాగుండు అనుకున్నవాడే ఈయనే. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది కదా, అందుకని ఏమంటున్నాడు, ధర్మరాజు ధర్మమునకు మారు రూపం, ఈతడిలో మాట వరసకు కూడా ఒక్క లోపం కనపడదు. ఈతడిని భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసుడు వీళ్ళంతా బహుధా ప్రశంసించారు. ఇక మా సోదరుడు విదురుడు ఆయన ధర్మమూర్తి. ఆ ధర్మమూర్తి కూడా చెప్పాడు, ప్రపంచమంతా పక్కకి ఒరిగిపోవచ్చు, సూర్యభగవానుడు కుప్ప కూలిపోవచ్చు, అగ్నిహోత్రుడు చల్లనవ్వచ్చు, మేరుపర్వతం ముక్కలవ్వచ్చు, కానీ ధర్మరాజు గారు మాత్రం ధర్మం తప్పడు అని మా విదురుడు చెప్పాడు. అటువంటి ధర్మజుడి పరిపాలన మీకెప్పుడూ బాగానే ఉంటుంది. ధర్మరాజు గారు మీకు పరిపాలకుడిగా ఉంటే, చక్రవర్తిగా ఉంటే ఈ భూమండలంలో కరువు ఉంటుందా కాటకం ఉంటుందా మీరు సుఖంగా ఉంటారు. ఆయన్ని మీకు అప్పగిస్తున్నాను, మిమ్మల్ని ఆయనకు అప్పగిస్తున్నాను. పౌరులారా మీరు ఆయన్ని చూసుకోండి, ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు. అంటే పౌరులకి ధర్మరాజును అప్పగించాడు, ధర్మరాజునేమో పౌరులకు అప్పగించాడు. ఈ విధంగా పరస్పరం అప్పగింతలు ఇచ్చి ఇక నేను వెళ్ళిరానా అనగానే పాపం పౌరులు కూడా వాళ్ళకి ఎవరు రాజు అయితేనేమిటి, కాకపోతే ధర్మరాజు ధర్మాత్ముడు కనుక ఇంకొంచెం సంతోషిస్తారు, సహజంగా వాళ్ళకి ఏదో భోజనం గడిచిపోతే వాళ్ళ దినవారీ కార్యక్రమాలు హాయిగా వెళ్ళిపోతే చాలు కదా. దుర్యోధనుడు ఏం చేశాడో వాళ్ళకేం పెద్ద అనిపించలేదు, అందుకే వాళ్లలో ఒక ఆయన లేచాడు. ఈ పౌరులందరి తరపున లేచాడు, ఆయన పేరు సాంబాఖ్యో అని సంస్కృతంలో మూలంలో చెప్పారు, సాంబుడు అని పేరు కలిగిన వాడని ఆయన లేచాట. ఒక విప్రుడు ధృతరాష్ట్ర మహారాజా, ఇక్కడున్న పురప్రముఖులంతా నాయకులంతా ఈ సంఘాల నాయకులంతా వాళ్ల తరపున మాట్లాడమని నన్ను పంపారు, నేను మాట్లాడుతున్నాను. దుర్యోధనుడు ఒక రాజు, రాజ్యాధికారం కోసం అన్నదమ్ములు ఏం పడ్డారో మాకు తెలియదు, కానీ సామాన్య పౌరులకి పరిపాలనలో ఎప్పుడూ రవ్వంత కూడా కష్టం కలగలేదు. కాబట్టి దుర్యోధనుడిలో తప్పు ఉందో లేదో మేమేం నిర్ణయిస్తాం, అతడి తప్పు మాకు సంబంధం లేదు, అతడి అధర్మమో ధర్మమో ధర్మరాజు ఆయనే తెలుసుకోవాలి. దుర్యోధనుడి పరిపాలనలో పన్నులేమీ హఠాత్తుగా విపరీతంగా పెంచేయలేదు, అలాగని మమ్మల్ని ఏం పీడించలేదు, ఖజానాలో ఏం లోటుపాటు ఉందో మాకేం తెలియదు, ఎక్కడో కొద్ది మందికి ఎప్పుడూ కష్టాలు కలుగుతూనే ఉంటాయి, వాటితో మాకు సంబంధం లేదు, మేమందరం అతన్ని క్షమించాం మనస్ఫూర్తిగా. ఇంకా నీవు పరమ పూజ్యుడివి, మీ వంశంలో శంతన మహారాజు ఎంత బాగా పరిపాలన చేశాడో, ఆ తర్వాత భీష్ముడి పరిపాలన కొద్ది రోజులైన యువరాజుగా ఎంత బాగా చేశాడో, ఆ తర్వాత విచిత్ర వీరుడు ఎంత బాగా పరిపాలన చేశాడో, అంత బాగా నువ్వు ఊని తమ్ముడు కూడా పరిపాలన చేశాడు. ఇక మా అదృష్టం ఏమిటంటే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పరమ పూజ్యుణ్ణి ధర్మరాజుని మాకు అప్పగించెడుతున్నావు, ఈ ధర్మరాజు గారు పరిపాలన చేస్తూ ఉంటే దేవతలంతా భూలోకంలోనే ఉంటున్నారు, అగ్నిహోత్రుడు నిత్యం యజ్ఞాలతో సంతోషపడుతున్నాడు, అర్ధులు అసలు రావడం మానేశారట, అంటే ముష్టాళ్ళు ఉంటే కదండి అడుక్కోవడానికి వచ్చేందుకు, అర్ధులు లేరు, అలాగని దానం ఇస్తే పుచ్చుకొని వాడు లేడు. సాధారణంగా దానం ఎవరు పుచ్చుకుంటారు, దారిద్ర్యంతో ఉంటే, కానీ ధర్మరాజు పరిపాలనలో అందరూ కోటీశ్వరులైనా అవతల వాడు దానం ఇస్తే మనం పుచ్చుకోకపోతే ఆ దాతలు దెబ్బతింటారు, వాళ్ళకి పుణ్యం రాదని బ్రాహ్మణోత్తములేడు పుచ్చుకోవడం మొదలెట్టారట. ఈ విధంగా అర్ధులు లేరు, అలాగని దాతలు చెడ్డంలా. లోకమంతా పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, ఎక్కడ ఏ గృహములలో మాట వరస కూడా తండ్రిని ఎదిరించే కొడుకు లేడు, తిట్టుకుంటున్న భార్యాభర్తలు లేరు, కొట్టుకుంటున్న కుటుంబాలు లేవు, అందరూ సుఖంగా తమ తమ పనులు చేసుకుంటూ ఐశ్వర్యంతో భోజనాలతో ఆరోగ్యంతో విలసిల్లుతున్నారు. ఇంకెంతకంటే పరిపాలనలో కావలసిందేముంది, ఈ పూజ్యుడు ధర్మరాజు పరిపాలన మాకు సుఖంగా ఉంది. కాకపోతే నీవు అడవికి వెళ్ళిపోతున్నావని మాకు కొంచెం బెంగ అనిపించింది, అయినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ఎవరికి అప్పగించావు, ధర్మరాజుకు అప్పగిస్తున్నావు గనక. స్వర్గమై నన్ను పాలింపదాలు వారు, వేరలకు భూమి పాలన విధి అనంగా, ఎంత పని వీరి చేతికి నిచ్చితిపుడు, మమ్ము నెల్ల విధంబుల మనిచితీప. ఈ మహానుభావులు స్వర్గం కూడా పరిపాలించగలరు. ఇంద్రుడు కాసేపు పక్కకి తప్పుకుని నా బదులుగా ఈ స్వర్గ సింహాసనం మీద కూర్చుని ఈ మూడు లోకాలు ఎవరు పరిపాలించగలరు అని అడిగితే మేమంతా ముక్తకంఠంతో ధర్మరాజు మాత్రమే పనిచేస్తాడంటాం. అంతటి మహానుభావుడైన స్వర్గాన్ని పాతాళలోకాన్ని భూలోకాన్ని తన ధర్మబద్ధమైనటువంటి పరిపాలనతో సుఖంగా ఉండేలా చేస్తాడు. ధర్మరాజున్న చోట ధర్మదేవత నాలుగు పాదాలతో నిలుస్తుంది, ధర్మరాజున్న చోట అసత్యం ఉండదు, ధర్మరాజున్న చోట అధర్మం ఉండదు. ఎప్పుడో రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు అరణ్యపురంలో అన్నాడు, అరణ్యకాండలో రాముణ్ణి ధర్మాత్ముడు అన్నది ఎవరో తెలిసినా పద్మాకర్ గారు వాల్మీకి కాదు, మారీచుడు. రాముడి చేతిలో చావు దెబ్బతిన్న మారీచుడు రావణాసురుడితో, ఒరే రావణ నీకెవడో పోయే కాలం రావడానికి రాముడి మీద కుసుగొలుపుతున్నాడురా, రాముడు పాపాత్ముడు కాదురా, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నాడు. ఒక శత్రువు చేత కూడా ప్రశంసలు పొందినవాడు రాముడు, మళ్ళీ ఆ రాముడిలాగే ధర్మం ధర్మరాజు రూపంలో ఉన్నది, శత్రువులు కూడా ధర్మరాజుని పొరపాటు కూడా తిట్టరు. దుర్యోధనుడు కూడా ఎంత కసి ఉన్నా భీముణ్ణి మీద ఉన్న కోపం ధర్మరాజు మీద లేదు, చూడండి ఎక్కడ అజాత శత్రుడు అనే పేరు ఒక్క పూజ్యుడైన ధర్మరాజుకే చెల్లుతుంది. చనునే వేరొక నీకజాత శత్రుండను పేర దిగ్విజయం బొను పెంపుదాల్ప. ఈ లోకములో అజాతశత్రుడు అనే బిరుదు పొంది భూమిని పరిపాలించగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే ధర్మరాజు తప్ప. మీరు చూడండి ఎక్కడన్నా చరిత్రలో అజాతశత్రువు అనే బిరుదు వ్యాసుడు, నారదుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, కృష్ణుడు ఇంతమంది కలిసి ధర్మరాజు గారికి ఇచ్చారు. అంతమంది ఒక్క బిరుదు ఎవరికి ఇస్తారు? ఒకడొక బిరుదు ఇస్తే ఆ బిరుదు వద్దు అని తిట్టేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. మీకు ఆనందం కలిగి ఏ పద్మాగర్ గారికో సరస్వతి పుత్ర అని బిరుదు ఇస్తే ఆయనకి సరస్వతి పుత్రం ఏమిటి, అనవసరంగా ఆయనకి చక్రవర్తి బిరుదు ఎందుకు అని ఏ కోడయ్యో కూసేటటువంటి ఛానల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. లోకంలో ప్రతి వ్యక్తిని ద్వేషించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. కానీ తనను ద్వేషించేటటువంటి వ్యక్తులు కూడా ఆయనకి ఆ బిరుదు వస్తే కాదనలేదు. చూడండి మీరు, ధర్మరాజుకి అజాతశత్రువు బిరుదు ఇస్తే దుర్యోధనుడు ఆ బిరుదుకి ధర్మరాజు తగడు అనలేదు. అనలేదంటే ఆ బిరుదుకి ధర్మరాజు అర్హుడు. అటువంటి ధర్మరాజు గారు స్వర్గాన్ని పరిపాలించడానికి పనికొచ్చే వీరుడను మేము ఎరుగుదాం. ధర్మాత్ముడు వీరుడు ఆయన. ఆయన సోదరులు అన్నగారికి బాగా బాసటగా ఉంటారు. చేదోడుగా, వాదోడుగా, మేదోడుగా ఉంటారు. చేదోడు అంటే చేతికి తోడుగా ఉంటారు. చేతికి తోడు అంటే ఏమిటి, చేసే పనులకి తోడుగా ఉంటారు. వాదోడు అంటే వా అంటే ఏంటి, వాక్కు మాట. వాదోడు అంటే ఆయన మాట ఏమంటే ఆ మాటను వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. ధర్మరాజు ఒక మాట అన్నాడా ఆ మాటను వాళ్ళు కాదన్నారు. ఆయన ఏదన్నా చెయ్యమంటాడా చేస్తారు చేతలతో. ఇంకా మూడవ మాట మేదోడు. మే అంటే శరీరం. ధర్మరాజు శరీరానికి వాళ్ళ శరీరానికి తేడా లేదు. అన్నదమ్ముల్లో ఒకే శరీరం కింద బతికేవాళ్ళు వాళ్లే. ఐదు రూపములతో ఉన్న ఒకే మనస్సు, ఒకే శరీరం వాళ్ళది. ఎక్కడ మాట వరసకు కూడా ఏదో అప్పుడప్పుడు భీముడు కోపం వచ్చినా మళ్ళీ అన్నయ్యో ఎనుగు లేకపోతే ఉండలేననే అంటాడు. అటువంటి మహానుభావులు వాళ్ళు. అటువంటి మహానుభావుల చేతికి మమ్మల్ని అప్పగించావు, మేము సుఖంగానే ఉంటాం, నువ్వు వెళ్ళిరా అని మనస్ఫూర్తిగా అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి, నాయనా విదుర ఇక మన ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అన్నాడు. ధర్మరాజాదులంతా కూడా అంగీకరించారు. విదురుడు ధృతరాష్ట్రుని మెల్లిగా చేయి పుచ్చుకుని అంతఃపురానికి తీసుకొచ్చాడు. విదుర, ధర్మరాజు పౌరులు అందరూ ఒప్పుకున్నారు, ఇంకా మనం అడవికి వెళదాం. ఆ అడవికి వెళ్లే ముందు నా మనస్సులో ఇంకొక కోరిక ఉంది, ఆ కోరిక నీకే చెబుతున్నాను, అది చెయ్యొచ్చో లేదో నువ్వు చెప్పు అన్నట్ట. ఏమిటన్నాడు విదురుడు, నా కుమారులు పరమ పాపాత్ములు, వాళ్ళ కోసం ఎన్ని దానాలు చేసినా పాపాలు పోతాయా లేదా అని నాకు బెంగ, నా కుమారుల పేరు చెప్పి, భీష్మద్రోణాదుల పేరు చెప్పి, చచ్చిపోయిన వీరుల పేరు చెప్పి, దాన ధర్మాలు అగ్రహారాలు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ దాన ధర్మాలు చేయాలి, అగ్రహారాలు ఇవ్వాలి, తిలోదకాలు ఇవ్వాలి. ఇవి ఇచ్చాక అప్పుడు అడుగు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు దానం చేయడానికి నా దగ్గరే ఉంది, సామ్రాజ్యం అంతా ధర్మరాజుది కదా. ధర్మరాజా, నా కొడుకుల పేరు మీద దానం చేద్దామనుకుంటున్నాను, అన్నదానం చేద్దామనుకుంటున్నాను. గుంటూరులో హరిగారు వేయించిన షెడ్డు పక్కన మా పిల్లల పేరు మీదుగా మేము కూడా ఓ షెడ్డు వేయిద్దాం అనుకుంటున్నానంటే ధర్మరాజు ఒప్పుకుంటాడో లేదో అని బెంగ వీనికి, అదే గొడవ అనమాట. మీకు వీలుంటే ఈ రేపు పొద్దున ఎప్పుడైనా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గట్టిగా చెప్పండి, చెప్పేది గోవింద. ఈ కెమెరా పైన రమ్మని ఆగిపోయింది కదా మధ్యలో, ఉన్న కాసేపు కెమెరా తీసేవాడికి 5 నిమిషాలు అక్కడ కూర్చోడానికి బద్ధకం ఏమిట. చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. కిందటి సంవత్సరం నేను ఆ కుటుంబ సభ్యులు, ఆ మహానుభావుల యొక్క కుటుంబ సభ్యులు చేయిస్తున్న అన్నదానాన్ని నా చేతితో చేసి ఒకరోజు చూసి పరవశించిపోయాను. ఈ సంవత్సరం అద్భుతంగా షెడ్డు కూడా వేశారు. అక్కడ నానాయాతన పడిపోతున్నటువంటి అనారోగ్యవంతులు వస్తారు కదా, ఈ అనారోగ్యవంతులకి ఎలాగో హాస్పిటల్లో ఏదో బెడ్ ఉంటుంది, ఇన్పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఏదో భోజనం పెడతారో ఏం చేస్తారో అది గవర్నమెంట్ పడుతుంది. పడుతుందో లేదో కూడా నాకు పూర్తిగా తెలియదు. కానీ ఆ పేషెంట్లతో అంటే రోగులతో పాటు వచ్చేటటువంటి కుటుంబ సభ్యులకి బయటికి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసో భోజనాలకి. అటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి స్వీటు, ఒక మధుర పదార్థం, పులిహార, దద్యోదనం సమృద్ధిగా వాళ్ళకి పెట్టించేస్తున్నారు. ఆ పెట్టడానికి అన్నదానం ఎలాగో చేస్తున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం. రోజు 200 మంది, 300 మంది, ఒక్కోసారి 500 మంది కూడా ముందు అడ్వాన్స్గా తెలుసుకుని చేస్తారట. అన్నదానానికి చెట్లు ఉంటే ఇబ్బందిగా ఉంటున్నాయి. పాపం చెట్ల కింద పెట్టల్లో వాళ్ళు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఒక్కోసారి పెట్టలు రెట్లయ్యొచ్చు, లేకపోతే ఆకులు రాలొచ్చని ఈ హరిగారు వారి అబ్బాయి కలిసి అక్కడ పెద్ద షెడ్ వేయించారు. అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు హాయిగా షెడ్లో విశ్రాంతి తీసుకోవచ్చు, భోజనం దర్జాగా కూర్చుని చేయొచ్చు, కడుపు నిండా తినచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, వాళ్ళకి ఎండపడకుండా ఉండేలా అంత ఏర్పాటు చేశారు. ఈ విధంగా అన్నదాన శాల, అన్నదానం రెండు ఏకకాలంలో ఒక హాస్పిటల్లో కొన్ని వందల మందికి చేస్తున్నటువంటి పుణ్యాత్ములు. అందుకని నేను నిన్నే అనుకున్నాను, కానీ సమయ సందర్భాలు లేకుండా ఉట్టినే మాకు మా నోటమంటే ఏ మాట రాదు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, ధృతరాష్ట్రుడు తన కొడుకుల పేరు మీదుగా దాన ధర్మాలు చేయాలనుకున్నాడు, శాశ్వతంగా అగ్రహారాలు దానం చేయాలనుకున్నాడు. ఆ రోజుల్లో మహారాజులకి పెద్ద చేయడం కష్టం కాదు, కానీ కలియుగంలో మనం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అటువంటిది అది నిన్న చూశాక ఎంత శరీరం పులకించిందో, ఎన్నిసార్లు నేను లోపలికి వెళ్ళాక పులకించిపోయాను, ఎన్నిసార్లు నా శిష్యుడికి చెప్పాను, వాడు చూసావరా ఇది మనస్సు అంటే. ఈ రోజుల్లో ఒక దానం చేయాలంటే, ఒక ధర్మం చేయాలంటే, ఒక సత్కర్మ చేయాలంటే చాలా కష్టం. అది రోజు చేయాలంటే ఇంకా చాలా కష్టం. మన ఇంటికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, వాడికి అన్నం వండి పెట్టాలంటేనే వాళ్ళ ఇంట్లో విసుక్కుంటారు చాలామంది. అటువంటిది రోజు వందలాది మందికి పైగా రోజు క్వాలిటీ తగ్గకుండా భోజనం పెట్టడం, ఆ భోజనం పెట్టడానికి ఒక షెడ్ వేయించడం, ఇవేమి సామాన్యమైన పనులు కావు. నిన్న అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, ఇంకొక ఆయన పెద్దలు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ భోజనాన్ని వాళ్ళు కూడా పళ్ళేలు గుచ్చుకు తిన్నారు, తిని ఎంత బాగుందో మనం కూడా తింటే బాగుండు అనుకున్నారు. బాగుండదు, సూపరింటెండెంట్ గారే తినేస్తున్నారని అనుకుంటారని పాప మానేస్తున్నారట, అంతేగాని లేకపోతే హాయిగా వెళ్ళి వాళ్ళు కూడా ఫోన్ చేయాలనుకున్నారు. దాన్ని బట్టి ఆలోచించండి, ఇప్పుడు మీరు వెళ్ళి తినేసేస్తే మళ్ళీ పేషెంట్కి ఇబ్బంది, నేను చెప్పాను కదా అని పులిహారు బాగుందనుకుని కావాలని అందులో చేరకండి. అలాంటి అన్నదానాలను ఎప్పుడూ ప్రోత్సహించండి, వీలుంటే మీరు కూడా చేస్తారని. అందుకంటే ఇది చెప్పడం వల్ల ఆయనకి కొత్తగా కలిసి వచ్చేది లేదు, నాకు కలిసి వచ్చేది లేదు. ఇలాంటి ధర్మకార్యములు లోకములో జరిగితే కొన్ని తరముల పాటు ఆ ఇంట్లో వాళ్ళంతా తరిస్తారు. అందుకని ఆ మాట చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీకు కూడా ఏమనిపిస్తుంది అనమాట, ఓహో అన్నదానంలో ఇంత ప్రాశస్త్యం ఉందన్నమాట, మనకు కూడా వీలుంటే అలా చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన వస్తుంది. పది మంది చేత సత్కార్యములు చేయించడం కోసం మాబోటి వాళ్ళం అప్పుడప్పుడు అలా చెబుతాం. అంతేగాని ఈ ప్రశంస వెనకాతలు మరొక ఆయనకి కానీ నాకు కానీ మరొక ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల మీ అందరికీ కూడా ఇలాంటి ధర్మకార్యములు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనిపిస్తే, నేను చెప్పడం ధర్మం అనిపిస్తే ఇప్పుడు కొట్టచ్చు చెప్పట్లు మొత్తం. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అందుకని కుమారుడి పేరు మీద పెద్దవాళ్ళందరి పేరు మీదుగా దాన ధర్మాలు చెయ్యాలనుకుంటున్నాను, ధర్మములు చేయటానికి ధర్మరాజు గారిని యాచించాల్సి వస్తుంది కదా, అది మంచిదేనా అన్నాడు విదురుణ్ణి. అప్పుడు విదురుడు ఎంత మాట అన్నాడో తెలిసిన, ధర్మరాజు దానములు ఎవరు చేసినా సంతోషిస్తాడు ఆయన, ఆయన ఒక్కడే చేయాలని ఎప్పుడు అనుకోడు ఆయన. పది మంది చేత చేయించాలనుకుంటూ ఉంటారు మహానుభావులు ఎప్పుడూ కూడా. అందుకని సందేహము లేకుండా నీ తరపున నేను వెళ్ళి ధర్మరాజుకు చెబుతాను, ఇందులో నీ స్వార్థం ఒకటే ఎక్కడుంది, కేవలం నీ కొడుకులకి మాత్రమే నువ్వు దాన ధర్మాలు చేస్తానండల్లా, భీష్మాదులకి విదురాదులకి అందరికీ చేస్తావు నువ్వు, ఏం పర్వాలేదు నేను వెళ్ళి చెబుతానన్నాడు. ప్రొద్దుటే బయలుదేరి విదురుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు పాండవులు మాత్రమే ఉండగా వెళ్ళి, నాయనా ధర్మరాజా, మీ తండ్రి అరణ్యానికి వెళ్లే ముందు దాన ధర్మములు చెయ్యాలనుకుంటున్నాడు, చచ్చిన వాళ్ళందరికీ తులోదకాలు ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ల పేరు మీదుగా అన్నదానం చెయ్యాలనుకుంటున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా చేసే అన్నదానం మరింత ఫలితం ఉండోయి, బ్రతికొండగా అన్నదానం ఎలాగో చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా బ్రతికొండగా అన్నదానం చేయొచ్చు, మళ్ళీ చచ్చాక చెయ్యాలని అనుకోకండి మీరు. బ్రతికొండగా చేసే అన్నదానం ఇప్పుడున్న వర్తమాన కుటుంబాన్ని ఎలా రక్షిస్తుందో, ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టాక చేస్తే అటు ఇటు ఏడు తరాల వాళ్ళని తరింపజేస్తుంది. అందుకని మీ తండ్రి ప్రాణాలు విడిచిపెట్టిన కురుక్షేత్ర వీరుల పేరు మీదుగా అన్నదానం చేయాలని, బంధువుల పేరు మీదుగా అగ్రహారాలు, బంగారము, భూదానం, గోదానం చెయ్యాలని అనుకుంటున్నాడు. నువ్వు అంటే నువ్వు దానికి తగిన ఏర్పాట్లు చేస్తే, అంటే సొమ్ములు ఇస్తే ఆయన చేస్తాడు. కార్తీక పూర్ణిమ నాడు ఈ పనులు చేసి ఆ తర్వాత బయలుదేరాలనుకుంటున్నాడు ఆయన. ఏమంటావు అనగానే ఎంత ఆనందపడిపోయాడండి ధర్మరాజు, దానం చేస్తానంటే వద్దంటానా. ఎవడైనా ఈ లోకంలో మానవుడై పుట్టాక వాడికి శోభ, వాడికి అలంకారం దానమే. మన చెయ్యి దానం వల్ల శోభిస్తుంది. కంకణముల వల్ల కాదు, దానముల వల్ల మాత్రమే చెయ్యి శోభిస్తుందని శాస్త్రం చెబుతోందట. ఈ హస్తానికి దానమే ఒక అలంకారం. చేతికి ఆడవాళ్ళంతా బంగారు గాజులు వేసుకుంటున్నారు, నాకేదో కంకణాలు వేశారు, ఆ కంకణం వేసుకుంటున్నాం, ఉంగరాలు ఉన్నాయి, ఇవన్నీ చేతికి అలంకారాలని మనం అనుకుంటున్నాం. ఈ సువర్ణాభరణములు నిజమైన అలంకారాలు కాదు. అలంకారం ఏమిటంటే దానము చేయుటే. ఇంకా వాక్కుకి పవిత్రంగా మాట్లాడడం అలంకారం. సాధ్యమైనంత వరకు ఇతరులను తిట్టడం కాకుండా ఇతరులలో ఉన్న మంచిని ప్రశంసించడం వాక్కుకి అది గొప్ప అలంకారం. అందుకే వాగ్భూషణం భూషణం అన్నారు. దానం హస్తానికి, వాక్కు నాలుకకి ఆభరణములు. తప్పక చేద్దామనగానే అర్జునుడు సంతోషించాడు, నకులుడు సంతోషించాడు, ద్రౌపది సంతోషించింది, సహదేవుడు సంతోషించాడు, టక్కన లేచిపోయాడు భీముడు మాత్రం, పళ్ళు పటపట కొరికాడు. ఏదో లేవబోతుంటే అర్జునుడు, ఇదిగో అన్నయ్య నువ్వు మాట్లాడక, నా మాట విను. విదురుడు ఎదురుగుండా నువ్వేమన్నా అన్నావు అనుకో, ఈ మాటలు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఎడతాయి. వాడు బాధపడతాడు, విదురుడు లాంటి ఉత్తముడు బాధపడతాడు. ఏ పెద్ద ఆయన అడవికి పోతున్నాడు, వెళ్లే ముందు ఆ మాత్రం దానం చేయడానికి ఆయన అర్హుడు కాదా అనగానే ధర్మరాజు గారు ఓ చెవిలా వేసేటండోయ్, భీముడు లేచాడు, ఆ భీముడికి అర్జునుడు ఏదో చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా విన్నాడు. ధర్మరాజును అంత తేలివి తక్కువగా అంచనా వేయద్దు. ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతున్నా అన్నీ తెలుసుకుంటాడు, దానికి తగిన ప్రతిక్రియ కూడా చేస్తాడు. విని శభాష్, ఇది మాటంటే అర్జున నా మనస్సుకు నచ్చేలా మాట్లాడేవన్నట్ట. దాంతో రెచ్చిపోయాడు భీముడు. అంటే అర్జునుడు మాట్లాడే మాటలన్నీ బాగుంటాయా, నా మాటలేమో నిజాలైనా నీకు చేదుగా ఉంటాయా, ఏ ఇంత పూర్వం చేసిన దానాలు చాలవా, మును చేసిన ఇవి చాలవే, విను గాంగేయాది బంధు వితతికి తగ ఇంకను శ్రాద్ధంబులు వలసిన మనము తగమే చేయ దుష్టమతి అతడేలా. ఇంత పూర్వం ఎన్ని దాన ధర్మాలు చేశాడు, ఇంత పూర్వం చేసిన ఆ దాన ధర్మములు చాలవా, ఇప్పుడు కొత్తగా చెయ్యాలా, ఊ మన ఖజానా అంతా ఖాళీ చేసిపోతాడు అనుకుంటాను. పోయేటప్పుడు ఈ ముసలాడు తిన్నగా ఉండక మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి ఎందుకు పనికిరాకుండా చేసి మనల్నేమో రోడ్డు మీద పారేస్తాడా, అడుక్కులేలా చేస్తాడా. నిజంగా అతని మనస్సులో భీష్మాదులకి శ్రాద్ధం చెయ్యాలని ఉంటే అది వాడే చెయ్యాలా, వాడే అనేసాడు ఒళ్ళు మండి. ఆ ముసలాడే చెయ్యాలా, మనం చేయడానికి పనికిరామా, ఏం భీష్ముడు మనవాడు కాదా, శంతన మహారాజు మనవాడు కాదా, పెద్దలు చచ్చిపోయిన ద్రోణాదులకు మనం చెయ్యమా, ఈయన చేస్తేనే ఆ పిండ ప్రదానమే ఆ దానమే ఆ ధర్మమే వాళ్ళకి చెందుతుందా, మనం పనికిరామా. అసలు ఈ భీష్ముడికి మనం ఎందుకు చెయ్యాలి, ఆ ద్రోణుడికి ఎందుకు చెయ్యాలి, ఏ ఆ రోజున ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ దొరుకుతుంటే సభలో వీళ్ళంతా లేరా, ఒక్కళ్ళు కిక్కురు అని మాట్లాడారా, అంతా మీ ఆయనకే తెలుసమ్మా, మీ ఆయనకి తెలియని ధర్మం మాకు తెలుసా అని ఈ భీష్ముడు ఈ ద్రోణుడు చిలక పలుకులు పలికారు. అందుకే దేవుడు వాళ్ళు బాగా చావగొట్టి మరీ చంపేశాడు. అందువల్ల చచ్చిన వాళ్ళకి పిండ ప్రధానాలు ఏం చేయకర్లా, ఉన్నవాళ్ళకి పిండం సరిపోతుంది. చచ్చాక అసలు వాడు తింటాడా, నిజానికి భీముడికి భీష్మాదుల మీద ఏం కోపం లేసుమా, ధృతరాష్ట్రుడు చేస్తాడనేసరికి తెక్కొచ్చింది. ఆ తెక్కొచ్చినప్పుడు ఏమైనా మాడతారు, అందుకే క్రోధము రాకూడదు కానీ కోపం వచ్చినప్పుడు అవతలవాడు ఎంత మంచి పని చేసినా చెడ్డ కింద అనిపిస్తుంది. మనకి నచ్చిందా పద్మాకర్ గారు ఏం మాట్లాడి అబ్బాబా ఏం మాట్లాడాడండి అంటారట, ఈ వ్యక్తి మీద తెక్కొచ్చిందా, ఆయన ఎంత గొప్ప శ్లోకం చదివిన వాడు మొహం వాడిస్తుంది, శ్లోకంగా శ్లోకం అంటాడు. మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. అందుకే ఏమన్నారు, అన్ని అనుకూలంగా ఉన్న రోజుల్లో ప్రేమ ఉన్న రోజుల్లో నేరములు తోచవు, ఆ కూరిమి విరసమైతే కూరిమి కల దినములలో నేరములెన్నండు తోచనేరవు, మరి ఆ కూరిమి విరసం పోయినను నేరములే దోచుతుండు నిక్కము సుమతి. అవతల వాడి మీద ప్రేమ ఉంటే వాడు ఏం కూసినా సరే మనకి అది ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. తెగ తిట్టేశాను అనుకోండి, నిజంగా నేను మీకు నా మీద భక్తి ఉందనుకోండి, అప్పుడు తిడితే ఆయన తిట్టాడా మన బాగు కోరి ఎంత బాగా చెప్పాడండి ధర్మం అంటారు. అదే ఈ కూరిమి లేకపోతే చక్కని శ్లోకం చదివినా వాడి మోహం వాడికి వాడి పురాణం వచ్చా అంటారు ఈ నోటితోటి. ఎక్కడైనా అంతే లోకంలో. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికోద్రేకం కలిగి అది కేవలం ధృతరాష్ట్రుడి మీద క్రోధం వల్ల ఏ గాంగేయాదులకి మనం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, మర్రచితే ఆ తడు మనల్ పర్ర చిన్న బన్నములు భీష్మ బాహ్లిక ముఖులు అత్తరి ఎటపోయిరి వారల నిరుగమే మన మట్టి బంధులేటికి మనకు. మర్చిపోయావన్నయ్యా, ఈ దుర్యోధనాదులు ఈ ధృతరాష్ట్రుడు మనకి చేసిన అన్యాయాలు అవమానాలు, అప్పుడు ఈ భీష్ముడు ఈ బాహ్లికుడు వీళ్ళంతా ఎక్కడికి పోయారు, వీళ్ళంతా మనకు అన్యాయం చేస్తున్నప్పుడు ఆ సభలోనే శుభ్రంగా కూర్చుని ఇంటికి వెళ్ళి పాయసాన్నం తింటారా? మనమేమో ఇక్కడ ఆయాసపడుతుంటే వాళ్ళు పాయసం తింటారా? మనమేమో అడవిలోకి పోయి 12 ఏళ్ళు నానా యాతన పడిపోతుంటే వీళ్ళు మాత్రం దర్జాగా బిల్డింగుల్లో కూర్చుని నగలు వేసుకుని నాణ్యాలు కట్టుకుని పట్టుబస్త్రాలు కట్టుకు తిరుగుతారా? మనం అజ్ఞాతవాసంలో ఎవరికి కనపడకుండా ఏడుస్తుంటే అప్పుడు మనల్ని బయటికి లాగడానికి దుర్యోధనుడు కుట్రలు పొందుతూ ఉంటే ఆ కుట్రలకి సాయం చేసిన వాడు ఈ ద్రోణుడు కాదా? ఈ భీష్ముడు కాదా? పాండవులు విరాట్రాజు గారి కొలువులోనే ఉంటారు. ఎందుకంటే విరాట్రాజు గారి దగ్గర గోవులు ఉన్నాయి అని భీష్ముడు చెప్పాట. ఇలాంటి వాళ్ళకి మనం పిండం పెట్టాలా? మనకు అనుక్షణం గండం వీళ్ళు. అలా గండం తెచ్చిపెట్టిన వాళ్ళకి పిండం పెట్టవలసిన అవసరం లేదు. పోనే వాళ్ళని మనకెందుకు అలాంటి బంధువులు అని ఇంకా వదరుగోతైపోయాడు ఆ కాసేపు. దాంతో అప్పుడు అర్జునుడు, అన్నయ్య పాపం భీష్మాదుల యొక్క గొప్పతనం నీకు తెలుసుండి కూడా ఉద్రేకం వల్ల ఇలా పలుకుతున్నావు. వాళ్ళు మహాత్ములు, ఏం చేస్తాం? ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఆనాటి ధర్మం వేరు, ఈనాటి ధర్మం వేరు. సరే, పోనీ ఈ ధృతరాష్ట్రుడిలోనూ దుర్యోధనాదుల్లోనూ లోపం ఉన్నప్పటికీ భీష్మాదుల విషయంలో నువ్వు అలా మాట్లాడడం మాట వరస కూడా బాగాలేదు. అన్నిటికీ మించి వార్ధక్యంలో మనకి కన్న తండ్రిలా దిక్కుగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, అరణ్యానికి పోతాను, పోయే ముందు ఏదో కొంచెం దానం చెయ్యాలని ఉంది అంటే నువ్వు దానం చేయడానికి వీల్లేదు, మేము డబ్బివ్వం, నగలివ్వం, అగ్రహారాలు ఇవ్వం అని ఉగ్రంగా పలికితే ధర్మదేవతలు మెచ్చుకుంటారా? ఇంకా అయినా ఒక విషయం చెబుతున్నాను, మనం ఎలాగో మన వాటా సంపదలు పంచుకున్నాం. ధర్మరాజు గారు చాలా తెలివైనవాడు. ముందే పరిపాలన వేరు, ఎవరు స్వతంత్ర ధనం వారికి పంచిపెట్టేట్లేండి, ఈ వ్యక్తికి ఎంత, ఈ వ్యక్తికి ఎంత, భీముడికి ఎంత, అర్జునుడికి ఎంత ఇచ్చాడు. అందుకని అర్జునుడు ఏమన్నాడు తెలిసిన, నీ వాటా డబ్బులోంచి ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు ధృతరాష్ట్రుడి మీద నీకు కసి ఉంటే. నా ఇంటి ధనముకై కొన్ని చేయగల ఆడం మహీ సుచిత్తము సంతోష ఆయత్తంబుగ వేగమ పోయి అనగా చెప్పు విభుడు ప్రియమందం. నా ఇంటి డబ్బు తీసుకుని వాడు తన పని తాను చేసుకుంటాడు. పెద్ద నాన్నగారికి నా వాటా డబ్బు ఇచ్చేస్తున్నాను, నా వాటా డబ్బు సరిపోతే ధర్మరాజు గారి డబ్బు కూడా ఇస్తాం. అంతేగాని ఆయన ఈ వయస్సులో నేను దాన ధర్మములు చెయ్యాలి అని యాచిస్తే కాదు అనే మాట మా నాలుక నుంచి రాదు. విదురా, భీముడు ఏమైనా అనవచ్చుగాక, దాంతో మాకు సంబంధం లేదు. నా వాటా డబ్బు ఇస్తున్నాను సంతోషంగా. దానితో ఆయన స్వేచ్ఛగా యథేచ్ఛగా దాన ధర్మములు చేసుకుని అనుభవించి ఆ తర్వాత అడవికి వెళ్ళవచ్చు. పోయి చెప్పు పో అంటే ఆ రోజుల్లో కూడా ఈ వాటాలు వేసుకోవడాలు, ఎవరి డబ్బు వాళ్ళదే, నా డబ్బు ఖర్చు పెట్టుకో, నీ డబ్బు వద్దు అనే మాటలు ఇంకా ఉన్నాయన్నమాట అప్పటికే. ఏది ఎంత గొప్ప వాళ్ళ మధ్యలో కూడా, లేకపోతే ఈ పదాలు ఎందుకు వస్తాయి మరి? అంటే కాల వ్యతిరేకత అలా ఉంటుంది. నిజానికి భీముడు ఇప్పుడు అర్జునుడు వచ్చి నీ డబ్బులు ఆక్కుంటానంటే ఏమండండో, కేవలం ధృతరాష్ట్రుడి మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఆ మాట అన్నాడు. దానికి సమాధానంగా అర్జునుడు, నా డబ్బుతో ధృతరాష్ట్రుడి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అన్నాడు. అప్పుడు ధర్మరాజు లేచి నిలబడి విదురుడి చేతులు పట్టుకుని, విదురా, ఈ భీముడి మాటలు పట్టించుకోకు. భీముడు ఎందుకు అలా అన్నాడో నీకు తెలుసు, నాకు తెలుసు. మనమేదో ఉద్రేకంతో భీముడు ఆ మాట అంటున్నాడు అని తిట్టుకోవచ్చు కాక, కానీ ఈ ప్రపంచంలో భీముడు పడినన్ని యాతనలు, అవమానాలు ఎవడూ పడలేదు. చిన్నప్పటి నుంచి అతన్ని ఎన్నిసార్లు చంపాలనుకున్నారో, నీళ్లల్లో పారేశారు, విషాన్నం పెట్టారు, పావుల చేత కాటేయించారు, అనరాని మాటలు భీముడి వాళ్ళు అన్నారు. అన్నిటికీ మించి అతని కళ్ళ ముందు, అంత పరాక్రమవంతుడి కళ్ళ ముందు భార్య చీరల్లాగడం ఎక్కడా ఈ ప్రపంచంలో జరగలేదు. ఒక మహావీరుడు, ఒక మహావీరుడు తలుచుకుంటే పర్వతం కూడా పీక అవతల పారేయగలడు కదా భీముడు అంటే. అటువంటి వాడి కళ్ళ ముందు చీరలు లాగితే అయినా మాట్లాడడానికి లేకుండా ఊరుకోవడం వల్ల ఇప్పుడు భీముడు ఆ పాత పగతో ఇలా అనుచితంగా మాట్లాడుతున్నాడు. పైగా 12 ఏళ్ళ అరణ్యవాసంలో భీముడు పడిన బాధలన్నీ ఎన్నినండి. కటిక నేల మీద పడుకున్నాడు, రాళ్లే కదా తలగడ, కటిక రాళ్ళు, బండరాళ్ళు తల కింద దిండు కింద పెట్టు పడుకున్నాడు. ఆయన తెలిసిన ఎలా నిద్రపోతుందో తెలియదు కొంతమందికి. అయినా అది నేను మీకు చెప్పాలా, కుర్చీలో పడుకుని నిద్రపోతున్న వాళ్ళు ఒకళ్ళిద్దరిని అడిగితే చెప్తారు బండరాళ్ల మీద తలకాయ పెట్టుకుని ఎలా నిద్రపోవాలో.
నేను నాకెందుకో భగవంతుడు మరి నా నిద్ర పెట్టలేదండి, కర్మయోగం ఏమిటో తెలియదు కానీ 16 గంటల విమానంలో పెడతాను. నా పక్కన మొన్న మా ఆవిడ ఇద్దరం కలిసి వెళ్ళాం, ఆవిడ నిద్రపోగలుగుతుంది కుర్చీలో కూర్చుని శుభ్రంగా ఫ్లైట్లో, నాకు నిద్ర అంటే అవ్వదు. ఒక్కొక్కళ్ళు అదృష్టం అది కూర్చుని నిద్రపోతారు, నాకేమిటో కానీ పడుకుంటే కానీ నిద్ర రాదు. నాకు గాఢంగా ఇక నిద్ర రావాలంటే కూర్చుని కూడా కనీసం 3 రోజులు నిద్ర లేకపోతే అప్పుడు వస్తుంది 4వ రోజు అనమాట. నేను పూర్వజన్మలో ఎవడన్నా నిద్రపోతున్నాడు లేపేసి ఉంటాను, లేకపోతే నిద్రపోతున్నాడు ఇలాగే దెప్పు ఉంటాను పూర్వజన్మలో, ఆ దెప్పడం వల్ల ఈ జన్మలో బహుశా ఏ వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, కుర్చీలో పడుకుని నిద్రపోతే ఎందుకు దెప్పాలి, దెప్పు ఉంటాను పూర్వజన్మలో ఉపన్యాసంలో, అందుకని దేవుడికి కోపం కలిగింది. పాపం హాయిగా దర్జాగా కుర్చీలో నిద్రపోతుంటే దెప్పుతా ఉట్రా పద్మాకర్, ఈ జన్మలో నీకు నిద్ర ఉండదని శపించి ఉంటాడు దేవుడు. అందుకే నాకు కూర్చుంటే మొత్తం నిద్ర రావడం లేదు, ఇది పెద్ద యాతన అయిపోతుంది. ఏలూరు నుంచి ఇక్కడ దాకా కారులో వస్తానా కూడా వస్తారు శిష్యులు, వాడు మాత్రం గుర్రు గుర్రు అని నిద్రపోతారు. మరి వాళ్ళ అదృష్టం ఏమిటో తెలియదు. ఇక్కడ పాపమేమో మా ఆట వరస కూడా నాకు నిద్ర రాదు. సరే ఏదో పక్కన పెట్టండి. ఎందుకని పాపం భీముడు చాలా యాతన పెట్టాడు. కొన్ని చోట్ల అడవుల్లో కాలినడకను పెడుతున్నప్పుడు, హిమాలయాలు కడుతున్నప్పుడు రాళ్ల మీద తల పెట్టుకుని నిద్రపోయాడు ఆయన. ఆ నిద్రపోతున్నప్పుడు బాధపడేవట్ట, ఏమనేవట్ట, ఇప్పుడు చెప్తున్నాడు ధర్మరాజు అవన్నీ, బండరాళ్ళు కఠినంగా ఉన్న శిలలు తలగడగా పెట్టుకుని నిద్రపోతున్నాను, ఇంత బండరాయి వంటి గదతో ఆ దుర్యోధనుడు తొడలు విరగొడతాను, వాడి తలకే పగలగొడతాను అని రోజు తిట్టుకునేవాడు. పాప అన్నిటికీ మించండి ఆ ఏడాది పక్కన పెట్టండి, ఆ 12 ఏళ్ళు అజ్ఞాతవాసంలో వంటింట్లో మసికుండల పక్కన పడుకున్నాడు చాలాసార్లు. ఆయన తెలిసిన మీకు ఈ పాత చీర వేసుకుని వంట చేస్తున్నప్పుడు వంటశాలలో మరి అక్కడే పడుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి దిగో తెల్లారు 5 గంటలకల్లా ఇన్ని కూరలు చేయి, ఇన్ని రకాల పిండి వంటలు చేయి అని ఆజ్ఞాపించేవట విరాటరాజు గారు. వంట వాళ్ళని అలాగే ఆజ్ఞాపిస్తాంగా మనం కూడాను, క్యాటరింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఏమయ్యో 5 గంటలకల్లా ఇడ్లీలు రావాలంటున్నావా లేదా పాపం. అలాగే ఆ మహాత్ముడు విరాటరాజు గారు కూడా ఒక్కోసారి రేపు పొద్దున బంధువులు వస్తున్నారు లేదా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, తెల్లారు 5 గంటలకల్లా 100 బూరెలు 100 గారెలు ఆవడలు అనేవాడు అనుకోండి, ఈయన ఏం చేస్తాడు పాపం? అర్ధరాత్రి 12 గంటలకి వంట మొదలెట్టాలి. అందుకని ఏదో రాత్రి భోజనం చేసి ఆ వంటింట్లో పొయ్యి పక్కన కొరకంచుల మీద తలపెట్టుకు పడుకున్నాడు పాపం. కాలిపోయిన కట్టెలు ఉంటాయి కదా పాపం, ఆ కట్టెల్ని తల్లారుస్తారే ఆ దరిద్రపు కట్టెల మీద మసిబొగ్గుల మీద తలపెట్టుకుని పడుకుని గంటలో ఉలిక్కిపడి లేచిపోయి మళ్ళీ వంట మొదలెట్టాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తే నీ చీటికి వాటి కోపం వచ్చేస్తుందనమాట. నేను అజ్ఞాతవాసంలో బొగ్గుల మీద తలపెట్టి పడుకున్నానా, ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళేమో ఆ ధృతరాష్ట్రుడిని ఎత్తి మీద పెట్టుకుంటారా అని అందుకు తిడుతున్నాడు అనమాట. ఈ కష్టములన్నీ గుర్తుకొచ్చి మా అందరికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టాలు పడ్డాడు గనక భీముడు ఒకవేళ అనరా అని మాటలు అని ఉంటే నువ్వు అవి మర్చిపో, వాటిని మాత్రం ధృతరాష్ట్రుడికి చెప్పకు. అంటే విదురుడు ఒకవేళ పొరపాటు చెబుతాడేమో, ఇప్పటికే ముసలాయన కుమిలిపోతున్నాడు మళ్ళీ ఎందుకు బాధపడ్డం అని ధర్మరాజు ఎంత ధర్మాత్ముడు గనక భీముని మాటలు పట్టించుకోవద్దు. అతనిలో ఏ తప్పు లేదు, అయినా ఇప్పుడు మాట్లాడడం తప్పే. తప్పు కూడా ఎందుకన్నాడు అంటే ఒకప్పుడు ఆయన అన్ని యాతనలు పడ్డాడు గనక. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునగానే నాకు తెలియదా మీ మనస్సు, భీముడు స్వతసిద్ధంగా ఎటువంటి వాడు అని నేను ఎరగన, ఆయన కష్టాలు ఆయనవి, ఆ బాధపడ్డాడు కాబట్టి అలా అంటున్నాడు అనుకుని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నట్ట. సంతోషంగా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజా. కార్తీక పూర్ణిమ దాకా ఆగు, కార్తీక పూర్ణిమ నాడు దానాలు చేద్దు, కానీ కార్తీక పూర్ణిమ నాడు చేసేటటువంటి రూపాయి 100 రెట్లు ఫలితం ఇస్తుంది అని పురాణాల్లో ఉంది. అందుకని విదురుడు అప్పటిదాకా ఆగమన్నాడు అండి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి, మొత్తం మంత్రశాస్త్రాల్లో ఒక మాట చెప్పాడు, ఉత్తప్పటికంటే కార్తీక పూర్ణిమ అద్భుతమైనది. కార్తీక పూర్ణిమ నాడు ఇచ్చేది 100 రెట్లు, మాఘ పూర్ణిమ నాడు 1000 గుణములు అవుతుంది. అనగా మీరు ఎవరికైనా ఓ 10 రూపాయలు కార్తీక పూర్ణిమ నాడు దానం చేస్తే 10 × 10 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇచ్చినట్టు అనమాట, 100 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందట. అదే మాఘపూర్ణిమ అయితే 1000 గుణంబులు అంటాడు. అనగా మాఘపూర్ణిమ నాడు 100 రూపాయలు దానం ఇస్తే ఆ 100 × 1000 100,000 100 రూపాయలు దానం చేసిన ఫలితం వస్తుంది. ఆ తిథులకు ఆ ప్రత్యేకత ఉన్నది. నిజానికి మాఘపూర్ణిమ కంటే కార్తీక పూర్ణిమ ఎక్కువ గొప్పదట. కార్తీక పూర్ణిమ నాడు ఎప్పుడు కూడా 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అటువంటి రోజుల్లో అన్నదానం చేసినా, సువర్ణదానం చేసినా, ధనదానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా అంతకును 100 గుణములై వచ్చునని భారతమే చెప్పింది, విదురుడు చెప్పాడు. విదురుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు, యమధర్మరాజు. అందుకే ఆయన ఎలగును వాయవు, ఇంకా కేవలం 3 రోజుల్లో కార్తీక పూర్ణిమ వస్తోంది, ఆ కార్తీక పూర్ణిమ నాడు దానాలు చెయ్యి, ఆ తర్వాత భోజనాధికారులు పెట్టు, అన్నీ చెయ్యి, ఆ తర్వాత మనం ప్రయాణానికి వెళ్ళిపోదాం. ఆ ప్రయాణం కూడా ప్రయాణానికి ముహూర్తాలు ఎలా పెట్టాలో తెలుసా, వెనక్కి తిరిగి రాకుండా పెట్టాలి.
మనమైతే ఎక్కడికైనా వెడితే ఏలూరు నుంచి గుంటూరు వచ్చి పురాణం చెప్పాక మళ్ళీ హాయిగా గుంటూరు నుంచి ఏలూరు వెళ్లేటట్టుగా ముహూర్తం పెట్టుకుని మనం రావాలి. ఎందుకంటే మనకి ఇంకా పనులు ఉన్నాయి కనుక. కానీ వీళ్ళు అడవికి వెళ్ళి వెనక్కి రాకుండా చచ్చిపోవడానికి పెట్టాలి. అందుకే ఏమన్నాడు తెలుసా, మార్గశీర్ష మాసములో పాడ్యమి నాడు శుద్ధ ప్రతిపత్తి తినాడు మనం ప్రయాణమై వెడదాం. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు తీర్థయాత్రలు కడితే ఇక వాడి ఇంటికి తిరిగి రాడని ఒక శాస్త్రం ఉందండి. వాడి ఇంటికి తిరిగి రాకూడదు అనుకుంటే ఆ పాడ్యమి నాడు ప్రయాణం చేయడం చాలా మంచిదట. అందుకని అలాంటప్పుడు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీర్థయాత్రకు వెళ్లాల్సి వస్తే ఆ రోజు ఒక ముడుపు కట్టి లేదా నవగ్రహాలకు కొన్ని ప్రదక్షిణలు చేసి లేదా ఎవరైనా ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళని ఎదురు రమ్మని చెప్పి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కనుక ఇంక వాడు తిరిగి ఇంటికి రాడని పేరు. అందుకే మహానుభావుడు గనక విదురుడు అన్ని శాస్త్రములు ఎరిగినవాడు గనక కార్తీక పూర్ణిమ నాడు దానాలు చెయ్యి. మార్గశీర్షమాసమురాగానే ప్రతిపత్తిథి అనగా పాడ్యమి నాడు మనం అడవికి వెడదాం, ఇంక తిరిగిరాం, ఇంక నగరానికి రాం, ఎవడు రమ్మన్నారాం, అక్కడే చచ్చిపోతాం మనం అనగానే అన్నిటికీ అంగీకరించాడు ధృతరాష్ట్రుడు. సరిగ్గా పూర్ణిమ వచ్చింది, కార్తీక పూర్ణిమ. అతులిత రత్న కాంచన గవాస్య విభూషణ వస్త్ర కన్యకాక్షితి ముఖ వస్తుదానములు కీర్తనకెక్కగా అవిభుండు సువ్రతుడయి చేసే పంచదశ వాసనముల్ నిజదాన లౌల్యం అప్రతిహత వృత్తి జల్ల విని పాండు సుతాగ్రణి ప్రీతి బొందగం. ధర్మరాజు, నీకు ఎక్కడ ఎక్కడ ఏ మూల ఏ అగ్రహారాలు కావాలో ఆ అగ్రహారములు తీసుకో, నీకు ఏ రత్నములు కావాలో ఆ రత్నములు తీసుకో, నీకెంత బంగారం కావాలో అంత తీసుకో అని తెచ్చి తెచ్చి ఇస్తూ ఉంటే ఆ రత్నాలు అగ్రహారాలు బంగారు కాసులు స్వీకరించి ఓ కొల్లలుగా దానం చేసేశాడు, కోకొల్లలుగా దానం చేశాడు, సాటి లేని రత్నములు దానం చేశాడు, బంగారం దానం చేశాడు, గో ఆవులు దానం చేశాడు, అశ్వ గుర్రాలు దానం చేశాడు. గో ప్లస్ అశ్వ గవాస్య అవుతుందన్నమాట. ఆవులు గుర్రాలు ఇంకా విభూషణములు. విభూషణములు అంటే ఈ గొలుసులు, మంగళసూత్రాలు, చేతి కంకణాలు, కాళ్లకు ఉండేటటువంటి గండ పెండేరాలు, నడుముకు వడ్డాణాలు, ఇవన్నీ కూడా ఆభరణాలు. ఈ రకంగా ఆభరణాలు, వస్త్రములు, మంచి మంచి బట్టలు అన్నమాట. ఒకటో క్లాస్ సంచు పంచులు, కండువాలు, లాల్చీలు, బాల్చీలు, కన్యక కన్యాదానాలు కూడా చేసేట పట్టులో పట్టు. కార్తీక పూర్ణిమ నాడు కన్యాదానం చేసుకుంటాం అన్నటువంటి వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ చేశాడనమాట. పెళ్లిళ్ళకి ఆ రోజుల్లో కూడా కొంతమంది ఆడవాళ్లు పేదవాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళకి పెళ్లికి కావలసిన సాయం చేయటం చాలా మంచిది. అందులో కార్తీక పూర్ణిమ నాడు ముహూర్తం కూడా ఉంటుందిగా. అందుకని ఆ ముహూర్త సమయంలో వాళ్ళందరికీ కావలసినటువంటి ఏర్పాట్లు, కన్యాదానమునకు ఏ ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ దానం చేశాడు. క్షితి భూదానం చేశాడు, వస్తుదానం చేశాడు. అప్పుడంతా తెగ ప్రశంసించారట. ఆహా, ధృతరాష్ట్రుడి చేతికి ఎముక లేదు అని కొందరంటే, ధృతరాష్ట్రుడి చేతికి ఎముక లేకపోవటం కాదు, అసలు ఎముక లేనిది ధర్మరాజు గారికి, ఈయనిస్తేనేగా ఆయన ఇస్తున్నాడు అని కొందరన్నారు. ఏమైతేనే ఈయనిచ్చినా ఆయనిచ్చినా వాళ్ళ ద్వారా, ఆ ఇద్దరి ద్వారా మనందరికీ వస్తువులు వచ్చాయి కదా అని కొందరు అనుకున్నారు. అబ్బో ఏం పుచ్చుకున్నారండి. ఆఖరికి ఒక ఆయన అయితే ఇంత పొడుగు పిలకుంటే ఈ పిలక్కి మొత్తానికి బంగారంతో గొలుసు చేయించండి అన్నట్ట. చక్కగా అవి కూడా చేయించుకున్నారు. ఆడవాళ్ళు పూర్వం చేసేవారంటే పూల జడలు అల్లుకునేవారు. జడంతా పూలతో అల్లుకుంటే పూల జడ, పూల జడలాగా బంగారు పిలక అల్లుకున్నాడు ఆయన. ఇచ్చేవారు ఆ రోజుల్లో. అందువల్ల ఈ వంకతో పిలక వేయించుకుంటే కూడా బాగుండి అనిపిస్తుందట. పిలక ఉన్న వాళ్ళకి మాత్రం ధర్మరాజు గారు ఆ రోజులు ఏం చేసేవాడు తెలిసినా, ఎంత పొడుగు పిలకుంటే అంత పొడుగు పిలక కావలసిన బంగారపు గొలుసు పతకంలా చేయించి ఇచ్చేవట. ఒరిజినల్ బంగారం, మళ్ళీ డూప్లికేట్ బంగారం కాకుండా. ఈ విధంగా రకరకాల దానములు చేశారు. అది ఇది అని తేడా లేకుండా సకల వస్తువులు స్వీకరించి సంతోషించారు. వచ్చిన వాళ్ళంతా పుచ్చుకున్నాక ప్రశంసించారు. ఏమిచ్చినా అది పుచ్చుకుని సంతోషంగానే దీవిస్తారు సహజంగా. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత స్వార్థాలు లేవు. ఎంత ఇచ్చినా ఇంకో 10 రూపాయలు ఇస్తే బాగుండు అని ఆశించకుండా ఇచ్చిన దానికి సంతృప్తి పొంది బహుధా ప్రశంసించి, పరిపరి విధాలుగా ప్రశంసించి తమ దారిని తాము అంతా వెళ్ళిపోయారు. ఇంకా రోజులు గడిచాయి. మార్గశీర్ష మాసం వచ్చింది. మాసానాం మార్గశీర్షోహం పరమాత్ముడు చెప్పాడు. అందుకే విదురుడు ఆ మాసం ఎంచుకున్నాడు. విదురుడు ధర్మాత్ముడు, జ్యోతిశాస్త్రంలో అరితేరినవాడు, శకున శాస్త్రం తెలిసినవాడు, ఏ పని చేస్తే ఏ లాభమో ఎరిగినవాడు, ఇప్పుడు వెళ్లేది శరీరం విడిచిపెట్టడానికి వనవాసానికి, అంతేకాని వెనక్కి తిరిగి రావడానికి కాదు. అది కూడా మంచి స్వర్గం వంటి లోకాలు పొందాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో దుర్మరణం పాలైపోయి దరిద్రపు నరకాలకి పోకూడదు గనుక, మార్గశీర్షమాసం విష్ణు స్వరూపమని తెలుసు గనుక, తాను ధర్మాత్ముడు గనక, ధర్మరాజు అంశ గనక, మార్గశీర్ష ప్రతిపత్తిథి అంటే పాడ్యమీ తిథిని ముహూర్తంగా పెట్టాడు. ధృతరాష్ట్రుడు తెల్లవారుజామునే లేచి మొత్తం నగలన్నీ, అప్పటిదాకా శరీరం మీద ఉన్న నగలు నాణ్యాలన్నీ తీసేసేట, నారచీరలు కట్టాడు, గాంధారి నార కట్టుకుంది. ఈ గాంధారికి ఊతగా కుంతి ప్రయాణం అయ్యింది. ఈ కోడ బయలుదేరినటువంటి కోడళ్ళంతా వచ్చారు, కుంతి, కుంతి యొక్క కోడళ్ళు, గాంధారి యొక్క కోడళ్ళు అంటే దుర్యోధనాదుల భార్యలు, వీళ్ళందరూ కూడా అత్తగారిని మామగారిని సాగనంపడానికి ఊరి బయటకు వచ్చారు. పాండవులు కూడా వచ్చారు. ప్రజలు కూడా మళ్ళీ ఇంకెప్పుడు వస్తారులే వీళ్ళు, ఆఖరిసారి చూద్దామని వాళ్ళు బయటకు వచ్చారు. కొంత దూరం వెడుతుండగా భీముడు, అమ్మా ఇక చాలు మనం వెనక్కి వెడదామన్నట. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నేను వెనక్కి వెళ్ళడానికి రావడంలా, నేను కూడా ఈ గాంధారితోటి ధృతరాష్ట్రుడితోటి అడవికి పోతున్నానంది. అప్పటిదాకా ఆవిడ అడవికి వెడతానని మాట వరసకు కూడా పిల్లలకి చెప్పలేదు. ఇప్పుడు ఏమంది, నేను గాంధారికి సాయంగా ఉంటాను, అసలే అది అరణ్యం, ఆ అరణ్యంలో గుడ్డివాడైన భర్తతో తాను కళ్ళు లేకుండా మా తోడికోడలు మా అక్కగారు ఏం కష్టాలు పడుతుందో, ఆవిడ ఎప్పుడు కష్టాలే పడింది, ఆవిడకి నేను సేవ చేస్తాను, నేను వెళ్ళిపోతాననేసరికి భీముడు ఒక్కసారి నిశ్చేష్టుడైపోయాడు. అదేమిటమ్మా, ఇదేం అన్యాయమే బాబు, మేమంతా ఏమైపోతాం, వెళ్ళడానికి వీల్లేదని ధర్నా చేసేశారు ఐదుగురు కొడుకులు కూడా. ఆ రోజుల్లో కూడా ధర్నాలు ఉన్నాయి, ఐదుగురు కాళ్ళకి అడ్డం పడిపోయారు వెళ్ళడానికి వీల్లేదంటే. అప్పుడు ఆవిడ ఏమందో తెలిసిన, నేను మీ అందరూ పుట్టే సమయానికి అడవిలో ఉన్నాను, నా భర్త పెళ్ళైన కొత్తల్లో వనవాసం చేశాడు, ఆ అడవిలో ఉండగానే దేవతల అనుగ్రహంతో మీరు పుట్టారు, మిమ్మల్ని పెంచి పెద్ద చెయ్యవలసిన బాధ్యత ఋషులు నా మీద పెట్టబట్టి ఇన్నాళ్ళు అడవికి దూరమై అడవి కంటే భయంకరమైన ఈ హస్తినాపురంలో ఉన్నాను, నా బాధ్యత తీరిపోయింది, ఇక నాకే కోరికలు లేవు, పైగా మనస్సులో అప్పుడప్పుడు ఈ కౌరవ పాండవ సమరానికి నేనే బాధ్యురాలిని అని ఏడుస్తూ ఉంటాను, మీరు నా కొడుకులుగా పుట్టుండకపోతే అసలు యుద్ధమే రాదేమో, అందువల్ల ఈ యుద్ధంలో నేను బాధ్యురాలిని, ఇంకా ఈ యుద్ధం జరగడానికి మూల కారణం కేవలం మీరే కాదు, దుర్యోధనాదులే కాదు, నా పెద్ద కొడుకు కర్ణుడు, వాణ్ణే గనక చిన్నప్పుడు నేను అడవిలో వదిలేసి ఉండకపోతే, అతడు గంగానదిలో కొట్టుకుపోయి ఉండకపోతే, వాడు కూడా మీతో కలిసి పెరిగి ఉంటే మాట వరసకు కూడా దుర్యోధనుడు మీకేసి చూసేవాడు కాదు, యుద్ధం జరిగేది కాదు. ఏమో ఏం జరిగిందో, నా వల్ల ఈ భారత యుద్ధం జరిగిందని నా లోపల లోపల కుంగిపోతున్నాను, దానికి ప్రాయశ్చిత్తంగా ఈ పెద్దవాడికి సేవ చేస్తాను అనగానే భీముడు మళ్ళీ ఏమన్నాడు తెలుసునా, అమ్మా అలాంటప్పుడు ఒరే కుమారుల్లారా యుద్ధం చెయ్యండి, కౌరవుల్ని సంహరించండి, రాజ్యం స్వీకరించండి అని ఆనాడు రాయబారానికి వచ్చిన కృష్ణుడికి ఎందుకు చెప్పావు, మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టావు, అప్పుడే ఒరే యుద్ధం వద్దురా అడవికి పండిరా అని చెబితే మేమంతా ముష్టెత్తుకునేవాడమేమో, మమ్మల్ని ఏమో యుద్ధానికి ప్రేరేపించావు, యుద్ధం చేసేలా చేసావు, శత్రు సంహారం చేయించావు, ఇప్పుడు రాజ్యం అంతా వచ్చాక ఆ రాజ్యం అనుభవించకుండా అడవికి పోతావా అని అడిగిన, మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టావని కొంచెం సూటిగానే అడిగాడు. అప్పుడు వెంటనే ఆవిడ చురుగ్గా చూసింది, ఎందుకో నీకు తెలియదా అంది. ఏం తెలుస్తుందా అన్నాడు ఆయన మళ్ళీని, ఎందుకో నీకు తెలుసు నేను ఎందుకు యుద్ధం చేయమన్నాను అనగానే మళ్ళీ ఆయన ఏమన్నాడు, అయ్యమలాత్మతోడ పవనాత్మదుడిట్లను ధర్మపుత్రుని వెయ్యది యుక్త హేతువుగా ఇమ్మెయ్యి బాసెదు నీదు పంపునన్ కయ్యము చేసి భూపతి నికాయముల పరిమార్చే తల్లి నీకీయన లక్ష్మినూది చెరియంపగ ఇప్పుడు పాయబాడియే వనమున మాద్రీపుత్రులు వెనుబడుటకు తలరితట్లు విక్రమమునకు గొనకొల్పితిట్లు వీరల అనూన దుఃఖముల ముల్చి అరుగందగునే. అమ్మా నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, ఇంకొకళ్ళు ఎవరు వెళ్ళినా అడవికి వెళితే నేను పట్టించుకోలేదు, తల్లి అంటే నీకు చాలా ప్రేమ పాపం, నువ్వు ధర్మరాజు గారిని ఎప్పటికప్పుడు ధర్మమూర్తిగా నడుచుకున్నావు, అటువంటి ధర్మరాజు గారిని ఇప్పుడు విడిచి అడవికి పోతున్నావు, నువ్వు ఆనాడు ధర్మరాజుతో ధర్మరాజ క్షత్రియోచితంగా యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణుని ద్వారా రాయబారం పంపించి ఉండకపోతే ఒక సందేశం పంపించి ఉండకపోతే ఈతడు యుద్ధం చేసేవాడు కాదు, శత్రువుల్ని చంపేవాడు కాదు. శత్రువుల్ని చంపడం కర్తవ్యం. పౌరుషాన్ని చంపుకొని మీరు భిక్షుకులై ప్రవర్తించద్దు అని నువ్వు కఠినంగా చెప్పావు. నీ మాట విని మేము యుద్ధం చేశాం. యుద్ధం వల్ల లక్ష్మి వచ్చింది మాకు. ఈ లక్ష్మిని విడిచిపెట్టి ఇప్పుడు వనవాసం చేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం? పైగా అడవి కొడుతున్నప్పుడు పాప ఈ కుర్రాడు సహదేవుడు, ఈ నకులుడు, సుకుమారులు, వాళ్ళు అడవి కడితే మేము ఉండలేం అని నువ్వు ఎంతో ఏడ్చావు. అటువంటిది వాళ్ళిద్దరూ ఇప్పుడు నువ్వు అడవి కడుతూ ఉంటే ఏడవకుండా ఉంటారా? సహదేవుడు అరణ్యవాసము చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవిని పిలిచి, అమ్మాయి ఈ పిల్లలిద్దరూ అడవికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగించావు, ఇప్పుడు నిన్ను మేము ఎవరికి అప్పగిస్తాం తల్లి, మమ్మల్ని దుఃఖంలో ముంచి వెళ్ళిపోతాం అనగానే అప్పుడు ఆవిడ చురుగ్గా చూసి, ఒరే నా నోటి వెంట చెప్పించాలని అనిపిస్తోంది కాబట్టి చెబుతున్నా విను, ఎవరైనా భార్యామణికి అవమానం జరుగుతుంటే సిగ్గున్నవాడు ఎవడన్నా, మగవాడు అన్నవాడు ఎవడన్నా, మూతి మీద మీసం ఉన్నవాడు ఎవడన్నా కిక్కును మనకుండా ఊరుకుంటాడా? పనికి మాలినవాడు కూడా, బలం లేనివాడు కూడా తన భార్యను ఎవరన్నా అవమానిస్తే ఆ క్షణమే వాడు అంతం చూస్తాడు, లేదా అంతం చూడడానికి ప్రయత్నించి అంతమైపోతాడు. మీరు సిగ్గు ఎగ్గు మాని నిండు సభలో వస్త్రాపహరణ జరుగుతుంటే బోడి ధర్మం ధర్మమని కూర్చున్నారు, అది మహా అవమానం. ఈ ప్రపంచంలో ఆడపిల్లకి ఎక్కడా అలాంటి అవమానం జరగకూడదు. అవమానాన్ని సహించటం వల్ల నేను కొంచెం కోపగించాను లోపల. అంతేకాకుండా ఆనాడున్నటువంటి ధర్మం వేరు, మీరు క్షత్రియులు, నేనేమో స్త్రీని, అందువల్ల కన్నతల్లిగా నేను చెప్పవలసిన ధర్మం చెప్పాను. మీరు సిగ్గు లేకుండా అడవికి పోతాం అంటున్నారు, ఐదు ఊళ్ళు ఇస్తే చాలన్నారు, ఐదు ఊళ్ళు ఇవ్వకపోతే భిక్షాటన ఎత్తుకుంటానంటాడు ఈ ధర్మరాజు, ఇవన్నీ ధర్మం కాదు కనుక అలా చెప్పాను. అన్నిటికీ మించి నా కోడల మీద ఉన్న ప్రేమ వల్ల అలా చెప్పాను. అప్పుడున్న కర్తవ్యం అది, ఆ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నా కొడుకులకి కష్టం లేదు, కోడలకి కష్టం లేదు, ఉన్న కష్టం వల్ల ఈ ముసలివాళ్ళకి. ఇప్పుడు నేను మీ తల్లిగా కాకుండా గాంధారికి సోదరిగా, వార్ధక్యంలో పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళకి సాయంగా వెళ్లాలనుకుంటున్నాను. పైగా క్షత్రియకాంతలు వార్ధక్యంలో అడవికి వెళ్లడం, తపస్సు చేయడం ధర్మం, అందుకని నేను అడవికి వెడతాను. ఇంక నువ్వు నన్ను రెండు మూడు సార్లు తెప్పావనుకో, నేను కూడా తెప్పవలసి వస్తుంది అన్నది ఆవిడ. భీముడు నిశ్చేష్టుడు, ఇంకేం మాట్లాడలేదు. పాప మళ్ళీ ఆవిడ జాలిపడిపోయి, లేదు నాయన, నేను ఇప్పుడు ఏదో నవ్వులాటగా మాట అన్నాను, నా మనస్సులో ఎన్ని రకాలైనటువంటి బాధలున్నాయో, ఆవేదనలు ఉన్నాయో, అవన్నీ ఇప్పుడు నీకు చెప్పలేను. మీరు ఔచిత్యం కలిగిన వారు, ధర్మమూర్తులు, అటువంటి మిమ్మల్ని కఠినంగా పలకకూడదు. నేను కూడా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడం, అంతఃపురంలో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అరణ్యవాసానికి వెడతాను, ఈ పుణ్య దంపతులతో కలిసి తపస్సు చేస్తాను. నేను, ఈ విదురుడు, సంజయుడు, ఈ గాంధారి, ధృతరాష్ట్రులు, మేము ఐదుగురం కూడా కఠోర తపస్సు చేస్తాం. ఆ తపోదీక్షతో, యోగాభ్యాసంతో మా శరీరం విడిచిపెట్టి సద్గతులకు వెళ్ళిపోతాం. ఇంకా మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోండి అంటే ఏడ్చి బతిమాలి చివరికి ఆవిడ కాదంటే కొంత దూరం కూడా వచ్చారట. ఊరు దాటాక ప్రజలంతా వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, కోడళ్ళంతా, ఆడవాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. దాంతో కోడళ్ళు కూడా ఏడుస్తూ వెళ్ళిపోయారు. ద్రౌపదీదేవి మాత్రం, నేను వెళ్ళను, అత్తగారు వస్తే గానంది. అత్తగారు, అమ్మాయిని వెళ్ళవలసిదే, ఇది నా ఆజ్ఞ అంది. ఆ రోజుల్లో అత్తగారు అడవికి వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దో అని కోడలు లేడ్చేవారండో, అత్తా నువ్వు ఎప్పుడు అడవికి వెడతావు, కాశీ వెళ్ళిపోతావా, అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటావా అనేవారు కాదు, ఏమిటో మరి కదా. అత్తలు అలాగే ఉండేవారు, కోడలు లేకుండా అత్త, అత్త లేకుండా కోడళ్ళు ఉండేవారు కదా ఆ రోజుల్లో. నాకు నిజంగా ఆశ్చర్యం అనమాట. ఈ మధ్యన ఒక ఆవిడ, ఒక కోడలు వాళ్ళ అత్తగారితో, అత్తగారు మీరు కాశీలో ఫ్లాట్ కొనుక్కుంటానన్నారు, కొనుక్కుని వెళ్ళిపోతారా అని అడిగింది పాపం. అప్పుడు అత్తగారు, చూసారో గురువు గారు నన్ను పొమ్మంటోంది కోడలు అంటే, పొమ్మంటలేదులేమ్మా, కోడలు కూడా మీ మీద అభిమానంతో ఆనాడు ద్రౌపది కుంతీదేవిని వనవాసానికి పంపినట్టు పంపిస్తోంది అని ఓదార్చి కథను కొంచెం మార్చి ఆవిడికి నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. కానీ ఇప్పుడు ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో అత్తగారు అడవికి పెడతారంటే నేను ఒప్పుకోనంది పాపం ద్రౌపది. లేదు తల్లి, వెళ్ళి తీరాలి, నీ భర్తల దగ్గర నువ్వు ఉండాలి, నా భర్త దగ్గరికి నేను వెడతాను అని నత్త చెప్పి ద్రౌపదిని వెనక్కి పంపేసరికి కుంతీదేవికి తల ప్రాణం ఆవిడకు తోకలేదు కనుక కాళ్ళకు వచ్చింది. ఈ విధంగా పంపాక వాళ్ళు వెళ్ళాక ఇంకా పాండవులు ఐదుగురు మాత్రం కొంత దూరం కూడా వచ్చారు. చివరికి ధృతరాష్ట్రుడు తల్లి కఠినంగా, ఇక వెనక్కి పండి, మాతో రావడానికి వీల్లేదు, మా మీద ఒట్టు అన్నారు. ఇంక ఒట్టు అన్నాక ఏం చేస్తారు? దాంతో పాపం దీనంగా వెనక్కి వెళ్ళేవారు. అంత బాధ అన్నమాట, కుటుంబాన్ని విడిచిపెట్టడం, పెద్దల్ని విడిచిపెట్టడం, తల్లిదండ్రులు లాంటి వాళ్ళని విడిచిపెట్టడం, కన్నతల్లిని విడిచిపెట్టడం, ఇవి అంత తేలికైన విషయాలు కావు అని భారతంలోని ఈ ఘట్టం నిరూపిస్తోంది. క్రమంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రాత్రికి గంగా తీరంలో విడిది చేశారు. మంచి భవనాలలో పడుకోవడానికి నిద్రపోవడానికి అలవాటు పడిన ధృతరాష్ట్రుడు మెత్తని పరుపుల మీద తప్ప మాట వరసకు కూడా ధృతరాష్ట్రుడు పుట్టాక ఎప్పుడు కటిక నెల మీద పడుకోలేస్తామండి. ధర్మరాజాదులంటే వనవాసం ఇవి చేశారు, కానీ ధృతరాష్ట్రుడికి అవసరం రాలేదు. అందువల్ల నిన్న మొన్నటిదాకా కూడా చక్కని మంచం, మెత్తని పరుపు, మెత్తని తలగడ వీటి మీద దర్జాగా పడుకున్నాడు. ఆ పడుకునేటప్పుడు కూడా దోమలు చెమలు రాకుండా ఉండడానికి పనివాళ్లు రకరకాల మందులు కొట్టేవారు, విసిరేవారు. ఇప్పుడు ఏమీ లేవు. కేవలం ఎంతమంది, కొద్దిమంది పురోహితులు మాత్రం కూడా వచ్చారట. ఎందుకంటే అగ్నిహోత్రాలు ఉన్నాయి కనుక కొద్ది రోజులు కూడా ఉండాలి. అందుకని పురోహితులు కొద్దిమంది వచ్చారు. ఏదో ముగ్గురు నలుగురు మాత్రం సేవకులు వచ్చారు. ఈ సేవకులు కూడా ఎందుకు వచ్చారో తెలిసినా, వీళ్ళు అడవికి వెళ్ళాక వీళ్ళకి పర్ణశాల వెయ్యాలి. ఆ పర్ణశాల వేశాక వాళ్ళు వెనక్కి వచ్చేస్తారన్నమాట. ఇంకా శాశ్వతంగా ఉండాలనుకున్నది కేవలం ఐదుగురే, ధృతరాష్ట్రుడు, ఆయన భార్య కుంతి, విదురుడు, సంజయుడు. తక్కిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఐదుగురు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక గంగానదీ తీరంలో పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర కటిక నేల మీదే పడుకుంటాను, నాకు వేరే జింక చర్మం కూడా వద్దు, దుప్పటి కూడా వద్దు అని నేల మీద పడుకున్నాడు. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి ఇంత వేళ్లు పైకి లేచాయి. ఆ వేరే తలగడగా చేసుకు పడుకున్నట్ట, వేరు మీద తలపెట్టుకు పడుకున్నాడు. ఆయనకు కొంచెం దూరంలో నేల శుభ్రం చేసుకుని దుమ్ము దులుపుకుని, దుమ్ము బాగా దులిపింది గాంధారి, ఆవిడ పడుకున్నది. వాళ్ళిద్దరు పాదముల దగ్గర కొంచెం దగ్గరగా పిలిస్తే పలకడానికి వీలుగా, చాకరీ చేయడానికి వీలుగా ఆ ఇద్దరి పాదాల దగ్గర దుమ్ము దులుపుకుని అక్కడ కుంతి పడుకుంది. ఇక మహానుభావుడు తల దగ్గర పడుకున్నాడు విదురుడు. సంజయుడు కూడా వాళ్ళకు కొంచెం దగ్గరలో పడుకున్నాడు. తక్కిన వాళ్ళంతా దూరంగా వెళ్లారు, పురోహితులను, ఐదారుగురు పనివాళ్లు. ఆ రాత్రి కటిక చీకట్లో కటిక నేల మీద మర్రి చెట్టు కింద కేవలం దుమ్ము ధూళిలో పడుకున్నారట వాళ్ళు. అలా గంగానదీ తీరంలో దుమ్ములో పడుకుంటే కూడా అది యోగాభ్యాసానికి మంచిది. హాయిగా పడుకున్నారు, తెల్లవారు లేచారు, గంగాస్నానం సంకల్పపూర్వకంగా చేశారు. క్రమంగా అక్కడి నుంచి కురుక్షేత్ర ప్రాంతంలో ఉత్తర కురుభూముల దగ్గర శతయూపుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు, ఆ ఆశ్రమం చేరారట. శతయూపుడు ధృతరాష్ట్ర మహారాజు వచ్చాడని తెలుసుకుని పరుగు పరుగునొచ్చి స్వాగతం చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర, నా పేరు శతయూపుడు, నేను ఒకేసారి 100 యూపస్తంభములు నాటి యజ్ఞం చేయడం వల్ల వచ్చే ఫలితం యోగాభ్యాసం ద్వారా పొందా, అందుకని నాకు శతయూపుడు అని పేరు. అంటే 100 యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితం తన తపశ్శక్తితో పొందాట ఆయన. అహింసాపూర్వకమైన తపస్సు చేసి ఎంతో మంది ప్రాణములు నిలబెట్టడం వల్ల నాకు 100 యజ్ఞములు చేసిన ఫలితం నారదుడిచ్చాడు. ఆ 100 యజ్ఞములు చెయ్యటం వల్ల వచ్చే ఫలితం నా పేరు అయిపోయింది, అందుకే నాకు శతయూపుడు అని పేరు వచ్చింది. ఇక్కడే నా ఆశ్రమం ఉంది, నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుందూ గాని రా అని జాగ్రత్తగా ధృతరాష్ట్రుడిని వెంట పెట్టుకుని తన ఆశ్రమంలో ఆ పూట ఉంచుకున్నట్ట. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి, ధృతరాష్ట్ర మహారాజా, నువ్విప్పుడున్న ఆశ్రమం శతయూపుని ఆశ్రమం. ఆయనే చెప్పుకున్నాడుగా తన పేరు శతయూపుడని. ఇతను ఎవరో తెలిసినా కేకయ్య దేశపు రాజు గారు ఒకప్పుడు ఈయన. ఆయన మనవరాలే కృష్ణుడి యొక్క భార్యలో ఒక భార్య, ఆవిడ పేరు భద్ర. కేకయ్య దేశపు రాజు గారి కూతుర్ని కృష్ణుడు 8 మహిషీల్లో ఒక మహిషిని చేసుకున్నాడు కదా, ఆవిడ ఒక ఆవిడ కేకయ్య దేశపు రాజు గారు కూతురు అనమాట. కైకేయి అంటారు వాళ్ళని. కేకయ్య రాజు గారి కూతురు ఎవరైనా కైకేయి. ఆనాడు దశరథుడి యొక్క భార్య కైకేయి కూడా ఈ కేకయ్య దేశపు రాజుల యొక్క వంశంలో పుట్టింది. కేకయ్య దేశపు రాజుల్లో ఈ శతయూపుడు దాదాపు అక్కడ 100 సంవత్సరములుగా ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఆయనకు మొత్తం 3 గుడిసెలున్నాయి. ఒక దాంట్లో ఆయన ఉంటాడు, ఒక దాంట్లో ఆయన భార్య ఉంటుంది, ఒక దాంట్లో ఆయన శిష్యుడు ఉంటాడు. ఆ 3 పర్ణశాలలు వేసుకుని నిత్యం ఆ అడవిలో ఉన్నటువంటి రాలిపోయిన పళ్ళు ఆకులు తీసుకొచ్చి ఆ అడవిలో ఎవరైనా తపస్సు చేయడానికి వస్తే వాళ్ళకి భోజనం పెడతారండి. అడవిలో ఉండి కూడా అన్నదానం చేస్తున్నారు వాళ్ళు. చాలా ఆశ్చర్యకరమైన ఘట్టాలు ఉన్నాయి తెలిసిన భారతంలో. నిజానికి 100 అడవిలో తపస్సు చేస్తున్నాడు ఆయన. ఆ 100 రోజు పొద్దున పూట ఒక 2-3 అడవికి ఎడతట వెళ్లి పళ్ళు దుంపలు ఏరు తెస్తాడు, రాలిపోయిన ఆకులు ఏరు తెచ్చేవాడు. ఇవి ఆశ్రమంలో ఒక గుట్ట కింద పోస్తాట. ఆయన 3 ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆ 3 ఒక గుడిసె ఎవరైనా అడవికి వస్తే వాళ్ళకి మకాం ఇవ్వడానికి, అక్కడ కూడా షెడ్ అనమాట టెంపరీగా పాపం, వాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం కందమూలాలు ఏరుకొస్తాట. వనవాసంలో ఉన్నప్పుడు కూడా అడవి గుండా ఎవరో ఒకళ్ళు వెడుతూ ఉంటారు, ఎవరైనా తపశ్చాలూరు వస్తారు, పాపం వాళ్ళు ఆకలికి మాడిపోతారు అని వాళ్ళకి అన్నదానం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే అన్నదానం ఎంత గొప్పదో ఆలోచించండి. పాపం మహానుభావులు ఋషులు తాము తిన్నా తినకపోయినా అడవికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టాలనుకునేవారట. అన్నీ విడిచిపెట్టిన దాతృత్వం అనే గుణం విడిచిపెట్టేవారు కదండి వాళ్ళు. అది చాలా గొప్ప విషయం తెలిసిన, దేనినైనా సన్యసిస్తాను నేను కానీ ఒక్కదాన్ని సన్యసించనన్నాడు వేదవ్యాసుడు. ఆ ఒకటి ఏమిటో తెలుసా? దాతృత్వం. దానం చెయ్యడాన్ని మాత్రం సన్యసించను, మిగతావన్నీ విడిచిపెట్టేస్తానన్నాడు ఆయన. ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన, నేను పిసిని కొట్టుతనాన్ని మాత్రం సన్యసించను, దాన్ని మాత్రమే పట్టుకుంటాను, దాతృత్వాన్ని సన్యసిస్తానన్నాడు ఆయన. పాపం వేదవ్యాస మహర్షి అలా చెప్పలా, ప్రపంచంలో ఏ వస్తువు నాకు అక్కర్లా కానీ ఒక్కదాన్ని మాత్రం నా కూడా ఉంచుకుంటాను, ఆ వస్తువు దాతృత్వం. అంటే ఇతరులకు దానం చెయ్యడం అనే గుణము నా ప్రాణం ఉన్నంతకాలం నాతో ఉండాలి, దానం చేయడం మానేస్తే ఆ క్షణమే నేను శరీరం విడిచిపెట్టాలన్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, కాశీఖండంలో అంటాడు ఆయన, స్కాంద పురాణంలో ఒక ప్రతిజ్ఞ చేశాడన్నమాట శిష్యులతో, ఈ ప్రపంచంలో నాకు ఏ వస్తువుల మీద వ్యామోహం లేదు, నేను ఎంతకాలం బ్రతుకుంటానో ఆ బ్రతికున్నంతకాలం నాతో పాటు దాతృత్వం ఉండాలి, ఒకవేళ నాకు దాతృత్వం చెయ్యడం అనే లక్షణం నాలో పోతే ఆ క్షణమే నా శరీరం కూడా పతనమైపోగాక, అంటే దానము చెయ్యడానికి ఇష్టపడని రోజు నా శరీరం తక్షణం నన్ను విడిచిపెట్టాలి, నేను చచ్చిపోవాలని కోరాడండి ఆయన. నాకు దాతృత్వం పోతే చచ్చిపోవాలని కోరుతున్నాను అన్నాడు ఆయన. అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈ భూలోకంలో ఉన్నారు, వాళ్ళ ప్రతిజ్ఞలు వాళ్ళ విశేషాలు మనం తెలుసుకోవాలి. ఎంతో కొంతట ఏదో ఒక వస్తువు అవతల వాడికి దానం చెయ్యాలి, దానం చేసినంతకాలమే మనం బతికుండాలి. ఒక్కసారి దాతృత్వం అనే గుణం పోయిందంటే, పిసినుగొట్టుతనం వచ్చిందంటే ఇంకా తర్వాత మనం బ్రతికిన ఓటే చచ్చిన ఓటే అన్నాడు ఆయన. అందువల్ల మహానుభావుడు కేకయ దేశపురాజు గారు ఈ శతయూపుడు 100 సంవత్సరములుగా ఇక్కడే ఆశ్రమములు నిర్మాణం చేసుకుని వచ్చిన వారికి లేదనకుండా కందమూలాలు పెడుతున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు, వాళ్ళకి చేయవలసిన ఉపచారములు చేస్తున్నాడు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఆశ్రమాలు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ ఆశ్రమ నిర్మాణం అయ్యేలోపు తన గుడిసెని ఖాళీ చేసి తాను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ధృతరాష్ట్రాను అదృష్టవంతుడివి, ఇతని ఆశ్రమంలో ఉండు, ఇక్కడుంటేనే నీ తపస్సు నీ సాధన ఇవన్నీ కొనసాగుతాయి అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాట. అక్కడ 3 రోజులు శతయూపుడి ఆశ్రమంలో వీళ్ళున్నారు. ఆలోపే ఈ కూడా వచ్చిన వాళ్ళు విదురుడు కలిసి ధృతరాష్ట్రుడికి గాంధారికి కుంతికి సంజయుడికి ఆశ్రమాలు నిర్మాణం చేశారు. విదురుడు మాత్రం నాకు ఆశ్రమం వద్దన్నాడు, మీరు 4 పర్ణశాలలో ఉండండి, ఇంక ఈ రోజు నుంచి నేను పర్ణశాలలో ఉండను, ఏ శాలలోనూ ఉండను, 6 బయటే ఉంటాను, ఎండకెండుతాను, వానకి తడుస్తాను, చలి వేస్తే దానికి తట్టుకుంటాను, నాకు మాత్రం ఆచ్ఛాదన వద్దు, నిర్మాణమైన ఏ భవనంలోనూ ఏ గుడిసెలోనూ ఏ కొండగుహలోనూ ఉండనన్నాడు. నిజంగానే విదురుడు ఆ రోజు నుంచి చివరిదాకా చెట్టు కింద పక్షిలా బతికెట్టాయని. వానప్రస్థంలో కూడా 2 రకాలు ఉంటాయి. వానప్రస్థానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కేవలం అడవుల్లో చెట్ల కింద ఉండరు, కొందరు కొండగుహల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఆశ్రమాలు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 6 బయట కేవలం సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళను చూస్తూ ఆహారాన్ని త్యజించి బతికిన మహానుభావులు కొందరున్నారు. అలాంటి వాళ్ళ కోవకి చెందిన విదురుడు నాకు ఆశ్రమం వద్దన్నట. ధృతరాష్ట్ర మహారాజు గారు ఈ విధంగా అక్కడ కొంతకాలం ఉండిపోయాడు. ఒక రోజున ధృతరాష్ట్రుడు అక్కడికి వచ్చిన నెలలాళ్లకి శతయూప మహర్షి ఆశ్రమం దగ్గర, రాజర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో వీళ్ళు ఉండగా తెల్లవారుజామున కొంతమంది వచ్చారండి. ధృతరాష్ట్రుడు కష్టంలో కూడా సుఖం పొందే యోగి అండి. దురదృష్ట జాతకుల్లో అదృష్ట జాతకుడు, అదృష్ట జాతకుల్లో దురదృష్ట జాతకుడు, విచిత్ర జాతకం అయింది. లేకపోతే వనవాసానికి వచ్చాడు, రాగానే అదృష్టవశాత్తు ఒక రాజర్షి శతయూపుడు ఆశ్రయం చూపించాడు. నారదుడు ఇక్కడే ఉండు అన్నాడు, దగ్గరలో పైగా నది ఉన్నది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నెల్లాళ్లకి ఒక రోజున తెల్లవారుజామున నారద మహర్షి, పర్వతుడు, దేవలుడు, మౌంజాయనుడు 4 వచ్చాడు ధృతరాష్ట్రుడిని చూడడానికి. 100 ఏళ్లుగా తపస్సు చేస్తున్న శతయూపుడి దర్శనానికి ఇన్నిసార్లు ఎవరు రాలా. ఈ 4 కలిసి పట్టుమని నెల్లాళ్ళు అడవిలో ఉంటే ధృతరాష్ట్రుడిని చూడడానికి వచ్చారు. ఎందుకో తెలుసినా, అదేంటో మీకు తరా చెబుతాను. ముందు కుంతీదేవి ఆ 4 రాగానే వాళ్ళని పూజించి ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లి, బావగారు, ఈయన నారదుడు, ఈయన పర్వతుడు, ఈయన దేవలుడు, ఈయన మౌంజాయనుడు, 4 వచ్చారు అనగానే ఆయన ఆనందపడిపోయి, మహాత్మా అవ్యాజ కరుణామూర్తులు వీరు, ఋషులు. నేను అడవికి వచ్చి పట్టుమని నెల్లాళ్ళు అవ్వలేదు, ఎంతలో నన్ను అనుగ్రహించి దివ్య సందేశం ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చారా? కారణం ఏమై ఉంటుంది అంటే, నాయన నువ్వు వ్యాసుడు కొడుకు అవ్వడమే నీ అదృష్టం అన్నాడు ఆయన. అది నేను ఎందుకు వచ్చానో చెప్పనా? ఇప్పుడు నేనొక్కడే కాదు, ఈ దేవల మౌంజైన పర్వతాదులను వెంట పెట్టుకుని ఎందుకు వచ్చానో తెలిసిన, ధృతరాష్ట్రుడి మనస్సుకి శాంతి పూర్తిగా లభించటం లేదు. ఓ మహర్షులారా, మీరు నలుగురు ధర్మ అర్థ కామ మోక్షములు, అందులో మౌంజాయనుడు ధర్మం, దేవలుడు కామం, పర్వతుడు అర్థం, నారదుడు మోక్షం. మీ నలుగురు వెళితే ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ ఫల పురుషములు వెళ్ళినట్టే. ధర్మమును బోధించండి ఒకళ్ళు, అర్థం మీదున్న వ్యామోహం విడిచిపెట్టేలా చెయ్యండి కొందరు, అసలు కామమనేది కోరిక లేకుండా చెయ్యండి కొందరు, ముక్తి గురించి బోధించండి మరికొందరు. మీ నలుగురు వెళ్ళి ధృతరాష్ట్రుడు నా వల్ల జన్మించటం వల్ల అతన్ని తరింప చెయ్యండి అని మీ తండ్రి వేదవ్యాసుడు మమ్మల్ని కోరితే ఆయన కోరిక మీద మేము వచ్చామయ్యా అన్నారట వాళ్ళు. ఈ విధంగా కూడా ధృతరాష్ట్రుడు అదృష్టవంతుడు అనమాట. అందుకే మహాత్ముల యొక్క సంతానమైనా లేక మహాత్ములతో స్నేహం చేయటం కూడా లాభం అండి ఇది. ఇప్పుడు నారదుడు ఆ నలుగురిని కూర్చోబెట్టాడు. అందులో ఒకడెవరు? సంజయుడు. మరొకడేమో ధృతరాష్ట్రుడు. ఒక ఆవిడ గాంధారి, మరొక ఆవిడ కొంతి. విదురుడు అక్కడ లేడు, ఈ నలుగురే ఉన్నారు. విదురుడు చెట్ల కింద పొట్ల కింద తిరుగుతున్నాడు. ఓ పిచ్చాళ్ళ అవధూతలు అయిపోయాడు ఆయన, అవధూతలు అలాగే కనపడతారు. ఈ నలుగురు కూర్చునుండగా అప్పుడు చెప్పాట మహానుభావుడైన నారదుడు, వేదవ్యాసుల వారు చెప్పమన్న మాటలు నీకు చెబుతున్నాను విను. ఈ శతయూపుడని ఇప్పుడు మీరు ఉన్నారే ఆశ్రమంలో, ఆ శతయూపుడి తాత సహస్ర చిత్యుడు, ఆయన తండ్రి పృషధ్రుడు, ఆయన తండ్రి శైలాయుడు, ఆయన తండ్రి పురుకుత్సుడు, వీళ్ళంతా ఇక్కడ ఈ ఆశ్రమాల్లో తపస్సు చేశారు. అంటే ఇవాళ నువ్వు శతయూపుడిని చూస్తున్నావు, వందేళ్లుగా తపస్సు చేసుకుంటున్నాయని. ఈ వందేళ్లుగా తపస్సు చేస్తున్న ఆయన తాత ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, వీళ్ళంతా ఇక్కడే ఆశ్రమములు నిర్మాణము చేసుకుని కఠోర తపస్సు చేసి శరీరంతో స్వర్గానికి పోయారు. ఈ ఆశ్రమంలో నిన్నుండమండానికి గల కారణం, ఈ ఆశ్రమానికి ఆ పూర్వ పుణ్యాత్ముల యొక్క పుణ్యం అంటింది. ఇక్కడ తపస్సు చేసిన వాడు గ్యారంటీగా స్వర్గానికి వెళ్తాడు, నరకానికి మాత్రం వెళ్ళడు. నీకు సద్గతులు కలగాలి, నీకు సద్గతులు కలగాలంటే దివ్య స్థలంలో ఉండాలి. అందుకని ఈ దివ్య స్థలాన్ని నేను ఏరికోరి నీకు ఇచ్చాను. వ్యాసుని అనుగ్రహం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ అనుగ్రహంతో రాలా, నువ్వు ఇక్కడికి రావడానికి మూలకారకుడు కూడా వ్యాసుడే. వ్యాసుడు సంకల్పం చేసి నీ కాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేశాడు. వచ్చిన తర్వాత శతయూపుణ్ణి ప్రోత్సాహపరిచి నిన్ను ఇక్కడ ఉండేలా చేశాడు. ఉన్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపాడు. ఇన్ని రకములుగా వేదవ్యాస మహర్షి నిన్ను ఎప్పుడు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, వ్యాసుడంటే విష్ణు, ఆయనంటే మాకెంతో గౌరవం, ఆయనే మమ్మల్ని నీ దగ్గరికి పంపాడు. ధరణీశ ఎచ్చటి తపమున నీవు ఆ నృపుల ఎట్టుల విశిష్టపు పదంబుగందు నీతోడన గాంధారియును వచ్చు మీకు శుశ్రూష అమేయ భక్తి చేసి కుంతియుపతి చేరంగనరుగు. ఆ పాండుభూపతి సురపతి సమీపమున నుండి ఎప్పుడు నినుదలంచు అతండు పోడిమి చేయగలాడు నీకు ధర్మమూర్తి అయిన ధర్మసూనుడు తన ఆత్మగాన విదురుడు అన్నరేంద్రు వినుతతనువు తగ ప్రవేశించు సంజయుడతుల నాకలోక గతి వెలుంగు. ఇప్పుడు మొత్తం చెప్పేశాడు భవిష్యత్తు అంతా. మహారాజా, వేదవ్యాసుని అనుగ్రహంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ తపస్సు చెయ్యి, ఇక్కడ దగ్గరలో ఉన్న నదిలో హాయిగా స్నానం చెయ్యి. ఎంతో పూర్వం ఈ కేకయ్య దేశపు యొక్క రాజుగారు శతయూపుని యొక్క వంశస్థులంతా ఇక్కడే తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళినట్టే నీవు కూడా ఉత్తమ గతికి వెడతావు, నీతో గాంధారి కూడా స్వర్గానికి వస్తుంది. ఇంకా మీకు నిరంతరం సేవ చెయ్యడానికి కొడుకుని సామ్రాజ్యాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసినటువంటి ఈ కుంతి కూడా మీతో కలిసి ఈ అడవుల్లో తిరుగుతుంది. ఈవిడ కూడా కొద్ది రోజులు పోయిన తర్వాత మీతో కలిసి స్వర్గానికి వచ్చేస్తుంది. పాండు మహారాజు గారు ఎప్పుడు ఇంద్రుడి పక్కనే ఉంటున్నాడు. ఆయన నేను ఇక్కడికి వస్తూ ఉంటే నన్ను పిలిచి, నారద మా అన్నయ్యని అడిగానని చెప్పు, కొద్ది రోజుల్లోనే మా అన్నగారు తిరిగి నా దగ్గరకు వస్తాడని చెప్పు, నా భార్య కుంతీదేవి కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పు, ఆ కుంతి కూడా ఇక్కడికి వస్తుందని చెప్పని చెప్పాడు. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నిశ్చింతగా నీవు స్వర్గతులకు ఎడతావని గ్రహించు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది, ఇంకా మీతో పాటుగా ఈ కుంతి కూడా వస్తుంది. ఈ విదురుడు ఉన్నాడే, మీతో ఉండకుండా చెట్ల కింద పుట్టల కింద ఆచ్ఛాదన లేకుండా తిరుగుతున్న మహాత్ముడు సాక్షాత్తు యమధర్మరాజు గారి అంశ. ఆయన కొద్ది రోజులలో ధర్మరాజులో కలిసిపోతాడు. ధర్మరాజు హస్తినాపురం నుంచి ఇక్కడికి రాబోతున్నాడు కొద్ది రోజుల్లో. ఆయన రాగానే ఆయనలో విదురుడు కలిసిపోతాడు. ఇంకా విదురుడి గురించి నువ్వు ఆలోచించద్దు. ఇంకా సంజయుడు, మీరు చచ్చిపోయిన 10 సంవత్సరాల తర్వాత శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వస్తారంటే వీళ్ళిపోయిన ఇంకా 10 ఏళ్ళు ఆయన ఉంటాట. ఒక దశాబ్దం ఆయనకి ఇంకా కొన్ని కర్మయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నీలాంటి దౌర్భాగ్యుడికి ఒకప్పుడు నువ్వు పాపాలు చేసినప్పుడు నీ కూడా ఉన్నాడుగా, నీ పాపం పోయినా ఆయన పాపం అంత తేలిగ్గా పోదు. అందుకని ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని స్వర్గానికి ఎడతాడు. ఎక్కడికక్కడ ధర్మ సూక్ష్మం చూడండి. ఇక్కడ ధృతరాష్ట్రుడికి పాప ప్రాయశ్చిత్తం తొందరగా అయిపోతుంది, ఎందుకంటే వాడి కళ్ళు లేవు గనక, పైగా వ్యాసుడి అనుగ్రహం ఉంది గనక. కానీ ధృతరాష్ట్రుడు చేసిన పాపములలో కొంతవరకు వాటా ఉంది సంజయుడికి తెలియకుండా, ఎందుకని వాడు అన్నం తిరిగి పక్కనే ఉండి సేవ చేయటం వల్ల. పాపాత్ముడితో తిరిగితే మనం పాపము చెయ్యకపోయినా ఆ పాపంలో వాటా పొందుతాంటండు. దానికి మనం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తెలుసినా. పిచ్చి పనులు చేసేటప్పుడు ఎవడన్నా నేనేం చేయలేదండి అలా చూస్తున్నానండి, వాడు చేశాడుగా నేను చేయలేదండి అనడానికి లేదట. వాడు చేస్తూ ఉంటే నువ్వు పక్క నుండి చూసావుగా, వాడు తింటూ అంటే నువ్వు డొక్కలు ఎగరేసావుగా, అందుకని నువ్వు కూడా అనుభవించుంటున్నాడు. పాపాల్లో పాపం ఏమిటో తెలిసిన, సప్తవ్యసనాల్లో ఉన్నటువంటి పాపాల్లో ఉండేటటువంటి భాగం మనకు కూడా వస్తుందట. మీకు ఇప్పుడు ఒక మహాభయంకరమైనటువంటి విషయం చెబుతాను. పంచమహాపాతకాలు ఉన్నాయి కదా, ఈ పంచమహాపాతకాల్లో ఒకటి ఏమిటో తెలిసిన, ఒకటి సువర్ణస్థేయం, ఒకటి మద్యపానం, మరొకటి బ్రహ్మహత్య, స్త్రీ హత్య, ఐదోది ఏంటో తెలుసా, ఈ నలుగురితోటి స్నేహం చేస్తే ఐదో పాతకం. ఈ నలుగురితో స్నేహం చేయటమే మహాపాపం. నువ్వు తాగవు కానీ నిత్యం తాగుపోతాడు పక్కనండి, మిస్టర్ పుచ్చుకోవాయి అని సీసా ఇచ్చినా, లేక వాడు తాగుతుంటే సరదాగా నవ్వినా, అసలు వాడితో స్నేహం చేసినా నీకు కూడా వాడి పాపం వస్తుందిట. అందుకని నేనేమీ చెయ్యలేదు అనడానికి లేదు, పాపాత్ములతో స్నేహము అందువల్ల విడిచిపెట్టవలెను. మీలాంటి పుణ్యాత్ములతో స్నేహం చేస్తే పుణ్య ఫలితం వస్తుందట. రోజు మీతో స్నేహం చేసిన వాళ్ళకు లాభం అని తెలిసిన, 40 రోజులు దీక్షగా పురాణం విన్నటువంటి వాళ్లతో స్నేహం చేస్తే ఈ పుణ్యంలో సగభాగం వాడికి వెళ్ళిపోతుంది. మీ పుణ్యం పోదు, కానీ మీకు వచ్చిన పుణ్యం వంటి పుణ్యం సగం పుణ్యం వాడికి వస్తుంది, మీ పుణ్యం ఏం పోదు మళ్ళీ. అదే పాపాత్ములతో స్నేహం చేస్తే వాడి పాపములో సగభాగం మీకు వస్తుంది. అందువల్ల ఇప్పుడు పాపాత్ములతో స్నేహం చేయాలో పుణ్యాత్ములతో స్నేహం చేయాలో మీరే ఆలోచించుకోండి. మీతో స్నేహం చేసిన వాళ్ళు అదృష్టవంతులు, కానీ బయటికి వెళ్ళాక వాళ్లతో స్నేహం చేస్తే లేనిపోని మీరు పొందుతారు. కాబట్టి అటువంటి పాపాత్ముల యొక్క స్నేహం విడిచిపెట్టాలి. నీచాశ్రయా నశోభంతే, నీచులను ఆశ్రయించుకున్న వారు శోభించరు. పాపాత్ముల స్నేహం అంత ప్రమాదం. దాని ఉదాహరణ చెప్పాడు అనమాట, గంధం చెట్టు పక్కనున్న ఆవదం చెట్టు కూడా గంధం వాసన ఎలా వస్తుందో, భయంకరమైన మలమూత్రాలకు వాసన ఉన్న చోట పుట్టినటువంటి చెట్టుకి ఆ మలమూత్ర వాసన వస్తుంది. ఇప్పుడు చోట అంతా చెత్త చెదారం పోశారు, అవి మొత్తం గుంటూరు నగరంలో ఉన్న చెత్త అంతా ఊరవతలకు తీసుకెళ్లి పారపోశారు అనుకోండి, పాపం అక్కడ మామిడి చెట్టు ఉన్నా మామిడి పండుగ కూడా ఈ దరిద్ర వాసనే వస్తుంది, కానీ మామిడి వాసన రాదు. ఎందుకని ఇది డంప్ చేశారు అక్కడ. ఈ మధ్యన కృష్ణానదిలో పోసేస్తున్నారట చెత్తంతా. ఆ కృష్ణానదిలో స్నానం చేద్దామని అడిగితే నిజంగా కృష్ణానదీ జలం గొప్పదే, కానీ ఈ దరిద్ర వాసన వస్తుంది. కుళ్ళు వాసన రావడంలో మనకి డ్రైనేజీ వాటర్ పక్కన కూర్చుని పాయసం తిన్నా పాయసం వాసన వస్తుందా, రాదు, ఆ దరిద్ర వాసనే వస్తుంది. అలాగే మనం ఎంత పుణ్యాత్ములమైన పాపాత్ములతో తిరిగితే ఆ పాపాత్ముల యొక్క పాపం మనకు వస్తుంది గనక అటువంటి వాళ్లతో తిరగరాదు, తిరిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పారు. అందుకే సంజయుడికి మాత్రం ధృతరాష్ట్రుడు చచ్చిపోయిన 10 ఏళ్ల తర్వాత తపశ్శక్తి వల్ల మాత్రమే సద్గతులు వస్తాయి, ఈలోపు సద్గతులు రావు అనగానే వెంటనే శతయూపుడు ధృతరాష్ట్రుడు వింటూ ఉండగా నారదుండి ప్రశ్నించాడు, ఎన్నాళ్ళయింది ఎప్పుడు మా ఆశ్రమానికి ఎన్నిసార్లు మీరు రాలేదు, ఏదో అతి కష్టం మీద ఒకసారో రెండుసార్లు వచ్చారు, ఈయన వచ్చిన వెంటనే నెల్లాళ్ళకే వచ్చారు, పోన్లండి ఆయన పుణ్యం వల్ల మేము కూడా అదృష్టవంతులు అయ్యాం మిమ్మల్ని చూశాం. ఈ ధృతరాష్ట్రుడు ఏ గతులకు ఎడతాడు, ఎలా పెడతాడు, పర్వాలేదు చెప్పేయండి, పోయే కాలం వచ్చినప్పుడు ఆ పోయేది ఎలా పోతుందో తెలిస్తే ప్రాణం ఎలా పోతుందో తెలుసుకోవడం కూడా మంచిది అనగానే అప్పుడు నారదుడు చెప్పేశాడు, ధృతరాష్ట్ర నువ్వు విను, గాంధారి నువ్వు వినమ్మా, కుంతీమాత నువ్వు విను, సంజయోయ్ నువ్వు కూడా విను. ఈ శతయూపుడు వింటూ ఉండగా మీ పోయే కాలం ఎలా ఉంటుందో చెబుతా, అంటే మీ మరణ రహస్యం, మీ సద్గతుల రహస్యం చెబుతాను. సాధారణంగా చెప్పరు కానీ వీళ్ళకి చెప్పచ్చు, చెప్పమని వ్యాసుడు కూడా అన్నాడు, ఇంద్రుడు కూడా అన్నాడు, అందుకే చెబుతున్నాడు నారదుడు. ఆ సంయమీశ్వరుండాతనికిట్లను ఇచ్చమై నేను మహేంద్రు కడకునరిగి సంభాషణమాచరించుచునుండ ఆ సభ ఈ కౌరవాధినాథు వలని వార్తలు పుట్టి అలగుతపో వృత్తి నిష్ఠాతిశయము వర్ణించిరప్పుడు. నేను ఇక్కడికి వచ్చే ముందు స్వర్గానికి వెళ్ళాను. ఆ సమయంలో స్వర్గంలో తన సింహాసనం మీద కూర్చుని ఇంద్రుడు సభ ఏర్పాటు చేశాడు, అది ఇంద్రసభ. ఆ ఇంద్రసభలో ఇంద్రుడి పక్కన పాండురాజు ఉన్నాడు, మరో పక్కన మాద్రి ఉన్నది, మరో పక్కన బృహస్పతి ఉన్నాడు, నేను ఈ మిగిలినటువంటి ఋషులు మేమందరం స్వర్గానికి వెళ్ళాం. ఇంతలో హఠాత్తుగా ఎందుకు వచ్చిందో ప్రస్తావన, ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళాట కదా, అడవిలో తపస్సు మొదలెట్టేట్టు కదా, శతయూపుని ఆశ్రమంలో ఉన్నట్టు కదా అని ఎవరో ప్రస్తావన తెచ్చారట. అంటే ధృతరాష్ట్రుడు సామాజుడు కాదు, వీడి ప్రస్తావన స్వర్గంలో కూడా వస్తుంది. ఆ ప్రస్తావన రాగానే ఇంద్రుడు వెంటనే ఏమన్నాడో తెలుసా, ఈ ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ధృతరాష్ట్రుడు అని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉన్నాడు, ఆయన కారణజన్ముడై భూలోకంలో పుట్టాడు, ఆయన భార్య కూడా ఆయన భార్యే, వాళ్ళిద్దరూ భూలోకంలో ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్నారు. ఆ శతయూపుడి ఆశ్రమం చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. హఠాత్తుగా అడవంతా భయంకరమైన దావాగ్ని పుడుతుంది. అగ్ని ప్రజ్వరిల్లి అడవి కాలిపోతే వచ్చే అగ్నికి దావాగ్ని పేరు. ఆ దావాగ్నిలో మరికొద్ది రోజులకు, ఎన్ని రోజులకి, మూడేండులు నరించి, ఇంకా మూడేళ్లట ఖచ్చితంగా వాళ్ళు అడవిలోకి వచ్చి మూడేళ్లు తపస్సు చేస్తారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళంతా మూడేళ్లు అడవిలో తపస్సు చేస్తారు. అలా తపస్సు చేశాక ఆ అడవి అంటుకుంటుంది. ఆ అడవిలో గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతి ముగ్గురు నిలువెల్లో భస్మం అయిపోతారు, కాలిపోతారు, ఎముకలు కూడా మిగలకుండా బూడిదైపోతారు. అప్పుడు ఈతడు కుబేరుడు పంపించిన విమానంలో ధృతరాష్ట్రుడు తన భార్యతో కలిసి గంధర్వలోకానికి వస్తాడు. ఎందుకంటే ఆ గంధర్వరాజు గారు ధృతరాష్ట్రుడికి కుబేరుడికి చాలా స్నేహంట, అందుకని వీడు చచ్చిపోగానే దివ్య శరీరం వస్తుంది. ఆ దివ్య శరీరంతో తన భార్యతో కలిసి కుబేరుడు పంపించిన పుష్పక విమానంలో తన గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు. ఇక పాండురాజు గారి భార్య కుంతీదేవి శరీరం విడిచిపెట్టగానే నేనే, అంటే ఇంద్రుడు చెప్తున్నాడుగా ఇది, నేను ఒక విమానం పంపుతాను, దివ్య విమానం పంపుతాను. ఆ దివ్య విమానంలో ఆవిడిక్కడికి వచ్చి పాండురాజు గారి పక్కన కూర్చుంటుంది. ఇంకా కేవలం 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్లో అప్పుడే నల్లాడు గడిచిపోయింది. మూడేళ్లు అడవిలో ఉంటారండి, అందులో ఇప్పటికి మాసం గడిచింది. ఇంకా కేవలం 2 సంవత్సరాల మీద 11 నెలలు గడిచాక వాళ్ళకి విముక్తి. అప్పటి వరకు అడవిలో తపస్సు చేసి పాత పాపాలు పోగొట్టుకోవాలి. భూలోకంలో మానవ జన్మిత్యాక చేసిన కొన్ని దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలు ప్రతివాడు విడిచిపెట్టవలసింది. సుమా, మీరైనా నేనైనా మానవ జన్మిత్యాక మనం ఏవో ఒక ప్రాయశ్చిత్తం వార్ధక్యంలో చేసుకోవాలట. యవ్వనంలో ఉండగా తెలిసి కాని తెలియక కాని ప్రతి వ్యక్తి ఏదో ఒక దోషం చేస్తాడు. గుండెలమే చెయ్యేసుకుని నేనే తప్పు చేయలేదని ఎవడో చెప్పలేడు. అందుకే ఏం చెప్పాడంటే, శరీరం విడిచిపెట్టేస్తామని మనకు కొంచెం ఊహ వస్తుంది, ఇంకా కొద్ది రోజులు, ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో పోవడం తప్పదని తెలుస్తుంది కదండి వయస్సు పెరిగే కొద్దీ. అప్పుడు ఆ వార్ధక్యంలో మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలట. ఏమని, నేను ఒకప్పుడు ఏం చేశాను, యవ్వనంలో ఏం చేశాను, చిన్నప్పుడు ఏం చేసి ఉంటాను, మధ్య వయస్సులో ఏం చేసి ఉంటాను, ఈ మధ్యలో ఏం చేసి ఉంటానని గుర్తుకు తెచ్చుకుని తన పాపాలు ఏమైనా ఉంటే వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసేసుకుంటే, ఇక్కడే వదిలించేసుకుంటే ఈ మురికంతా అప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు దుర్గతుల పాలు కాకుండా సుగతులు పొందుతాం. ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవచ్చు, దానికి మార్గం చెప్పాడు. మీరు ఎన్ని పాపములు చేసినా అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. ఆ ప్రాయశ్చిత్తం ఇక్కడ బతికుండగా మనమే చేసుకోవాలట. అందులో మొట్టమొదటిది దానం. దానము వల్ల పోయేంత పాపం ఇంక దేనివల్ల పోదు. రెండోది శ్రవణం. నిత్యం పురాణం వింటూ ఉండండి. ఇలాగే వీలున్నంత వరకు ఎక్కడ పవిత్రమైన గాథలు జరిగితే, అది కూడా ప్రామాణికులు చెబితే వినండి. అప్రామాణికులు చెబితే ఎవడబడితే వాడు పనికి మళ్ళీ వాడు కూర్చొని చెట్టు కింద కూర్చొని చెప్పేస్తే వినకండి. ఎందుకంటే లేనిపోనివి కథలు చెబితే ఆ కథల్లో దోషం ఉంటే అది మళ్లీ ప్రమాదం. అందుకే ప్రామాణిక పురాణములు చెప్పేవారి దగ్గర వినండి. దొరికాడు కదా అని ఎవడో చెప్పేస్తే అది మళ్లీ ఇబ్బంది. అందుకని ఒకటి దానం, రెండు శ్రవణం, మూడవది తీర్థయాత్ర. ఎంత ఓపిక లేకపోయినా ఎంతో కొంత తిరగండి. అయ్యి బాబాయ్ నేను తిరగలేకపోతాను అనుకోకండి, అప్పుడప్పుడైనా ఏదో కృష్ణానదిలో స్నానం చేసి కృష్ణారామ అనండి, గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి శివశివ అనండి, లేదా నాతో పాటు కాశ్మీర్ రండి, మీరు తలుచుకుంటే కొండలు ఎక్కగలరండి బాబు అలా అనుకుంటారు. కానీ ఆవిడ అలా ఉందా? ఆవిడ కావాలంటే నాతో పాటు టపాటపాటపై ఎక్కేస్తుంది, ఆవిడ ముందు మనం నడవలేము, తలుచుకోవట్లేదు అంతే, ఆవిడ శక్తి ఆవిడకి తెలియదు. ఈ విధంగా మనం తలుచుకుంటే తీర్థయాత్రలు చేయొచ్చు, ఓపిక తెచ్చుకోవాలి ఆ సమయంలో. ఈ విధంగా తీర్థయాత్రల వల్ల కానీ, దానము వల్ల కానీ, పురాణ శ్రవణాదుల వల్ల కానీ, లేదా ఇతరులకు వీలున్నంత వరకు మనం విన్న కథలు చెప్పడం కూడా మంచిదట. ఇప్పుడు ఈ భారతం వినడం, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాకుండా బయటకు వెళ్ళాక ఇవాళ ఏం కథ చెప్పారు అని కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. అడుగుతాను బయటకు వెళ్ళాక మిమ్మల్ని, ఏం చెప్పానమ్మా అంటే బాగా చెప్పారు కానండి, ఏం చెప్పారో ఆలోచిస్తూ ఉండని వరకు ఒక్కోకూడదు, కొంతైనా గుర్తుపెట్టుకుని ఈ సారాంశాన్ని ఇతరులకు వినిపిస్తే చాలా పుణ్యం అంటే చెప్పాడు. వినడం శ్రవణం చేయటం ఎంత మంచిదో, శ్రవణం వినిపించడం అంత మంచిది. పూర్వకాలంలో విన్నవి ఇంటికి వెళ్ళాక చెప్పేవారు, భార్యలు వింటే భర్తలకి చెప్పేవారు అన్నమాట కూర్చోబెట్టి, ఏమండో ఇవాళ పద్మాకర్ గారు ఎంత బాగా చెప్పారో తెలిసినా అని ఇంటికి వెళ్ళాక చెప్పేవారట. అలాగే భర్తలు కూడా భార్యామణికి ఇంటికి వెళ్ళగానే ఆ దిక్మాల సీరియల్ ఎప్పుడు చూస్తూ ఉంటాలే, ఎందుకు వచ్చిందని టీవీ కట్టేసి, ఆ టీవీ కట్టేసినందుకు ఆవిడ గొళ్ళు మండిపోయి అప్పడాలకతో కొట్టినా సరే, రెండు దెబ్బలు తిన్నా సరే చెప్పండి బలాత్కారంగా, మొత్తం మీద ఎంతో కొంత చెప్పాలి. ఈ విధముగా భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవడం, పిల్లలకి చెప్పడం చెయ్యాలి. ఇవన్నీ చెప్పాడు. ఇక్కడ మనం చేసిన భూలోకపు పాపములకు ప్రాయశ్చిత్తముగా ఇవన్నీ నేను చెబుతున్నావు కాసమా, ఈ దానం చేయడం, వినడం, వినిపించడం, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు ప్రామాణికంగా ఇటు భారతంలో, ఇటు స్కాంద పురాణంలో, ముఖ్యంగా కాశీఖండంలో, మార్కండేయ పురాణములో, దత్తాత్రేయ చరిత్రలో చెప్పబడిన ప్రాయశ్చిత్తములు. ఈ ప్రాయశ్చిత్తములు ఏవో ఎన్నో కొన్ని చేయకపోతే మాత్రం, ఈ ప్రాయశ్చిత్తములు చేయకుండా శరీరం విడిచిపెట్టిన వాడు యమకింకర దర్శనం చేసి తీరుతాడు. మీరు వింటారుగా వచ్చే సంవత్సరం మార్కండేయ పురాణం, అందులో చెప్పాడండి బాబోయ్, భయంకరం ఆ బాధ మనం అనుభవించలేం, చూడలేం. అందులో పాపం మీరంతా సుకుమారంగా ఏసీకి అలవాటు పడిన వాళ్ళు, ఏసీ ఆడిటోరియంలో పురాణం వినడానికి అలవాటు పడిన వాళ్ళు, అక్కడికి వెళ్ళాకనేమో కుంభీపాకంలో చల్ల పొడుకులు వేయించినట్టు వేయించేస్తే అవైపోతారు. కుంభీపాకం ఎంత భయంకరమో తెలిసినా మీకు, పెద్ద ఇనప కొండోడు చేయించేశాడు అక్కడ యముడు. ఆ ఇనప కొండ నిండా నూనె పోసి కింద కట్టెలు పెట్టి ఈ కొండలో నూనె కళపెళ కళపెళ మరగబెడతాడనమాట. ఆ నూనె అలా ఉడికిపోతూ ఉంటుంది, అందులో ఈ మనిషిని తీసుకెళ్లి వేసేస్తారు. ఇంకా పుణుకులు వేగినట్టుగా, పూరీలు వేగిపోయినట్టుగా, మజ్జీలు వేగినట్టుగా మాయదారిది శరీరం వేగిపోతుంది. వేగిపోతే చావు రాదు మనకి, బాధే తప్ప. ఈ వేగిపోయిన వాడిని చట్రంతో ఇలా పైకి తీస్తారు, అలా పైకి తీసుకాసేపు పెట్టి పైకి నిలబెడతారనమాట. నిలబెట్టగానే వీడికి మళ్ళీ ప్రాణం వస్తుంది, బాబోయ్ అందులో వేగిపోయాను, చచ్చిపోతున్నాను, మాగిపోతున్నాను. అమ్మ నాయనో విజయవాడలో గుంటూరులో మిట్ట మధ్యాహ్నం 12 ఎండలో ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు, నన్ను వేయించకండి బాబోయ్ అంటట. ఏ పద్మాకర్ గారు 54 పురాణ చెబితే వినకుండా బయట సీరియల్స్ వస్తావట్రా, యాత్రలకు పోతావట్రా అని మళ్ళీ వేసేస్తారు. అందులో మళ్ళీ వేగిపోతాడు. చచ్చేసామంటే ఒకటి వీడు, మీకు అర్థమైందా? ఇది కుంభీపాకం అంటే. కుంభీపాకంలో ఏంటంటే అలా వేగించి మళ్ళీ పైకి లేపుతారనమాట. లేపాక మళ్ళీ వాడికి హాయి కలుగుతుంది, కాసేపు హాయిగా ఉంచి మళ్ళీ వేస్తారు. ఇలా వేయించి వేయించి వాడి పాపాన్ని బట్టి 100 నానా బాధ పెడతారు. పాపం మీరేమో ఈ చల్లదనానికి అలవాటు పడిన వాళ్ళు, కుర్చీల్లో కూర్చుంటున్న వాళ్ళు, హాయిగా కునికేయడానికి అలవాటు పడిన వాళ్ళు, అందులో వేస్తే ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. వేగిపోతూ ఉంటే, మాగిపోతూ ఉంటే నా మనసు కూడా తట్టుకోలేదు. అందువల్ల మీ మీద జాలి కొద్దీ చెబుతున్నది ఏంటంటే, ఈ ప్రాయశ్చిత్తాలు కొడుగా చేసుకోండి హాయిగా, వద్దు మాట వరుసకు కూడా మీరు నరకానికి వెళ్ళొద్దు అనమాట. అంటే ఇంత కఠినంగా ఎందుకు చెబుతున్నానంటే, పురాణములు తెగ చదివేసి ఉన్నాను కనుక, చెప్పి చెప్పున్నాను కనుక, ఇంత గట్టిగా చెబితే అయినా కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు కనుక సందేహం లేకుండా చెబుతున్నాను. పురాణ శ్రవణము, దానము, ధర్మము, వినిపించడము, తీర్థయాత్రలు ఈ భయంకర పాపములకి ప్రాయశ్చిత్తమవుతుందని, అటువంటి వారు శరీరం విడిచాక యమకింకర దర్శనం చెయ్యరని, సద్గతులకు పెడతారని ఎన్నో పర్యాయములు మహానుభావుడు వ్యాసుడు నొక్కి 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 చెప్పాడు. ఈ విధంగా పాప ప్రాయశ్చిత్తం చేసేసుకోండి, ఈ 3 ఇక్కడే మీరు తపస్సు చేసుకోండి, ఆ తర్వాత వీళ్ళంతా హాయిగా ఊర్ధ్వలోకాలకు వెడతారు. సంజయుడు కూడా తన పాపమునకు ఏది ప్రాయశ్చిత్తం చేసుకుని 10 తర్వాత ఆయన పెడతాడు. ఇదంతా నేను ఇంద్రుడి ద్వారా విన్నాను అని పాండుని మది ప్రమదంబున తేలగా చెప్పి, అది కూడా పాండురాజు వింటూ ఉండగా చెప్పాట ఇంద్రుడు. ఆయనకు ఆనందం కలిగిందిట, ఎందుకని ధృతరాష్ట్రుడు పాపం నానాయాతన పడుతున్నాడు, అతను సద్గతులు పొందాలి, అన్నగారి మీద చచ్చిపోయాక కూడా ప్రేమ అండి అని పాపం. స్వర్గానికి వెళ్ళాక ఈ మమకారాలు ఉండవా? అయినా ఆ మహాత్ముడు ఆయన పైకి రావాలి, ఆయన సద్గతులు పొందాలని ధృతరాష్ట్రుడి మీద ప్రేమతో సంతోషం పొందాడని చెబుతున్నాడు నారదుడు. తన భార్య తన దగ్గరకు వస్తుందన్న ఆనందం కంటే మా అన్నయ్య గారు వస్తాడు, ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం అవుతుందని ఎక్కువ ఆనందం పొందుతున్నట్ట. ఈ విధంగా ఇంద్రుడు చెప్పాడు నాయన, కాబట్టి నిశ్చింతగా వీళ్ళు ఉండొచ్చు, సాధన చెయ్యొచ్చు, వీళ్ళ యొక్క భవిష్యత్ గదంతా ముందే చెప్పేశాడుగా ఇంద్రుడు, ఈ మూడేళ్లు సద్గతులతో గడుపుకోండి, మంచి కాలక్షేపం చెయ్యండి అనగా వాళ్ళు ఆ రోజు నుంచి సాధన చేయడం మొదలెట్టారు. ఇంకక్కడ పాండవులు, ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు, ఏం యాత్ర పడుతున్నాడో, గుడ్డ కట్టేసుకున్న మా అమ్మ గాంధార్యమైపోయిందో, బంగారు తల్లి మా కుంతిమాత మమ్మల్ని కన్నదే కానీ ఏనాడు సుఖపడింది, ఎప్పుడు ఆవిడ దగ్గర ఉన్నాం, సేవ చేశాం, ఆవిడేమయ్యిందో అని రోజు తలుచుకుని ఏడ్చేవారటండి పాప వాళ్ళు. నిజంగా ధర్మరాజు గారు బతుకు ఏం బతుకో కానీ ఎప్పుడు సుఖపడలేదు పాప ఆయన ధర్మాత్ముడై ఉండి కూడా. ఆయాసంబున విదురుని కాయము సంజయుని మేను కందకయుల్నే పోయిరి ధృతరాష్ట్ర మహీనాయకుపై భక్తి కాననమున వశంపం. తిండి లేక చెట్ల కింద పుట్టల కింద తిరుగుతున్న విదురుడి శరీరం ఏ రకంగా కష్టపడుతుందో, సంజయుడి శరీరం ఎలా కందిపోయిందో, ధృతరాష్ట్రుడి మీద ప్రేమ కొద్దీ వాళ్ళు మా మాట వినకుండా వెళ్ళిపోయారు, అమ్మ వెళ్ళిపోయింది, సంజయుడు వెళ్ళిపోయాడు, విదురుడు వెళ్ళిపోయాడు అని రోజు ముసలాయన్ని చూడాలని, తమ తల్లిని చూడాలని, విదురుణ్ణి సంజయుణ్ణి చూడాలని ధైర్యవంతులైన పాండవరాజు కొడుకులు కూడా బాధపడేవారట పాపం. ఒక రోజున ధర్మరాజు గారు కొలువులో ఉండగా హఠాత్తుగా లేచిపోయాడు సహదేవుడు, అంత తొందరపడి లేవడం. అన్నయ్య మొండిగా మీరు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నేను ఉండలేను, నాకు ఎవరితో సంబంధం లేదు, మీరు అన్న అనగపోయినా నేను మా అమ్మ కుంతీదేవిని చూడడానికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను బాబోయ్, నేను ఇక్కడ ఉండలేనని ఏడ్చేసేట పాపం. ఏను మును చెప్పవెర్రచితిగా నీ అధిపా గొంతి చూడగా జనుటర్రహమైన పని ఇంతకే దశ తానుందును విపిన వాసదౌస్థిత్యమున గొంతి ప్రాణంబుతో నుండ కురువరేణ్య అచ్చటిజని ఒక మరి అమ్మహానుభావ దర్శింపవలవదే భావనప్పననుసరించుట నెట్లున్న యదియసాధి. ఇంతకాలం మీరేమంటారో అని మీ ఎదురుగుండా చెప్పడానికి జడిశాను, కానీ మా అమ్మని చూడకుండా కుంతిని చూడకుండా ఉండలేను నేను, అసలు అమ్మని చూడడానికి వెళ్ళాలి మనం. ఇప్పటికే దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది, అంటే పాండవులు చూస్తూ ఉండగానే కాలం గడిచిపోతుంది. ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళి అప్పటికే ఏడాది గడిచింది, అంటే ఏడాది ఒగ్గబొట్టుకున్నాడు ఆయన. అందుకే ఏడాది గడిచాక ఇంకేమన్నాడు, నువ్వు ఒకరోజైనా ఎవర్రా మన అందరం అడవికి పెడదామా అమ్మను చూద్దామా అంటావేమో అని ఎదురు చూశాను, నా అంతటా నేను చెప్పడానికి మొహమాట పడ్డాను జడిశాను, కానీ మీరు కిక్కురు మండలా ఎలాగో భోజనాలు చేసేస్తున్నారు, నేను ఎలాగా తట్టుకుంటాను. కుంతి ప్రాణంతో ఉండగా ఇంకొక్కసారి చూడాలని ఉంది, ఏమో మనం వెళ్లేసరికి ఆవిడ ఉంటుందో లేదో తెలియదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణంలో ప్రాణాలు ఎలా వెళ్ళిపోతాయో తెలియదు, బతికొండగా అమ్మను ఒక్కసారి చూపించవా అన్నయ్య. అక్కగారిని బావగారిని అనుసరించి వెళ్ళిపోయిన ఆ సాధ్యమని ఆ పుణ్యాత్పురాలు ఏమయ్యిందో అనగానే ద్రౌపది కూడా బోరు ఏడ్చి ఆయన ఏమన్నారో అది నాకు కూడా అనిపిస్తున్నది, మీరంతా ఎలా ఒగ్గబొట్టుకు బతుకుతున్నారో కానీ మా అత్తగారికి దండం పెట్టకుండా నేను ఒక్కరోజు కూడా అన్నం తినలేను, మీరు అంటే నేను అయినా వెళ్ళొస్తాం, కావాలంటే మీరు ఇంట్లో కూర్చుని పాయసం తినండి అంది ఆవిడ, అత్త కోసం నేను వెళ్ళిపోతా అని కోడలు అంది. చిన్న అయినా పలికాడు, దాంతో పాండవులు ఇంప ఇంతకాలం వాళ్ళు ఒగ్గబొట్టుకున్నారండి నిజానికి. వెంటనే భీముడు లేచిపోయి, అన్నయ్య సహదేవుడు నేను ద్రౌపది వెళ్ళిరామా అన్నట్ట, అంటే మీ ముగ్గురేనా నేను రానా అన్నాడు అర్జునుడు. నా సంగతం అన్నాడు నకులుడు, అంటే మీ అంతా పెడితే నేను ఒక్కడే సింహాసనం మీద కూర్చుంటానా, అందరం పోదామన్నాడు ధర్మరాజు. ఇంకేముంది ఇక ప్రయాణాలు ఉన్నాయే, అవి ఒకళ్ళు అన్నారంటే అందరూ వెళ్ళవలసిందే. వెంటనే అందరూ లేచి ఈ క్షణమే పరివారాన్ని వెంట పెట్టుకుని గుర్రాలు ఏనుగులతో రథాలతో కాల్వలంతో వెడదాం అనగాని యుత్సుడు, మీరంతా వెళ్ళిపోతే నేను మాత్రం మా నాన్నం చూడొద్దా, అసలు ధృతరాష్ట్రుడు కొడుకు పాపం యూత్సుడు కదా, అంటే మనందరం వెళ్ళిపోతే నగరాన్ని ఎవరు కాపాడతారు, నగరాన్ని పాడు పెట్టిపోతే దొంగలు వచ్చి మీద పడతారు, అందులో ఈ దుర్యోధనుడు పెంచి పెద్ద చేసిన కొందరు దొంగలు ఉన్నారండో ఇంకా, అందుకని ఆ దొంగల నాయకులు చచ్చిన వాళ్ళు చావగా కొంతమంది మిగిలారు, వాళ్ళంతా నగరం మీదకి దాడి చేసే ప్రమాదం ఉన్నది. కృపాచార్యుల వారు కుల పురోహితులు ధౌమ్యుల వారు నీవు అంటే యూత్సుడు అనమాట ధృతరాష్ట్రపుత్రుడు మీ ముగ్గురు ఈ నగరంలో ఉండండి. ఈ కృపాచార్యుడి పరాక్రమం నీ పరాక్రమం కొన్ని లక్షల మంది దొంగలకి గుణం పాఠం అవుతుంది, వాళ్ళని చెత కొట్టగలరు మీరు. ఇంకా ధౌమ్యుల వారి మంత్రశక్తి మిమ్మల్ని కాపాడుతుంది, మీరు నగరంలో కొందరు సైనికులతో కాపలా ఉండండి. అంతఃపురాన్ని ఆడవాళ్ళని కొందరిని రక్షించండి, అందరూ రాలేరు కదా అనగా అప్పుడు ధృతరాష్ట్రుడి కోడళ్ళంతా అంటే దుర్యోధనాదుల భార్యలు మేము వచ్చేస్తా ఉన్నారు, మేము వస్తా ఉన్నారు, ద్రౌపది సుభద్ర చిత్రాంగద ఉలూచి వీళ్ళంతా ముందే వస్తామన్నారు, ఉత్తర నేను వస్తానంది. ఈ విధంగా ఇంచుమించుగా కోడళ్ళు మనవరాళ్ళు అంతా బయలుదేరారు. నగరానికి రక్షణ పెట్టి అందరూ బయలుదేరుతూ ఉండగా మళ్ళీ ధర్మరాజు గారు ఎవరి చేత ఏ పని చేయించాలో పని చేయించాలిగా, నాయనా భీమసేన ఏనుగుల సమూహంతో నువ్వురా, ఏనుగులు నీ అదుపులో ఉంటాయన్నట్ట. ఏనుగులను అదుపులో పెట్టే శక్తి ఆయనకే ఉందని తెలుసు గనక. గాంధీవధారి అర్జున రథములతో రా అన్నాడు. గుర్రపు దళముల కొమరు నీ కలవడునని చారుతను మనోహారు నకులు పనిచే, నీవు గుర్రములతో కలిసిరా, గుర్రపు సైన్యాన్ని అంటే అశ్వ సైన్యాన్ని వెంట పెట్టుకుని నువ్వురా. గజ సైన్యంతో భీముడు, రథ సైన్యంతో అర్జునుడు, అశ్వ సైన్యముతో నకులుడు, ఇంకా కాల్బలంతో నువ్వురా అని సహదేవుణ్ణి పంపాడు. తాను కూడా మంచి అద్భుతమైన రథం ఎక్కాడు. అంతా కలిసి బయలుదేరారు. చీకటి పడే లోపే వీళ్ళంతా శతయోప మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరారు. ధృతరాష్ట్ర మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్లేసరికి వీళ్ళు ఎక్కడ లేరు. ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమం ఖాళీగా ఉంది. గాంధారి లేదు, కుంతి లేదు. యావయ్యారు వీళ్ళంటే రేపు గ్రహణం ఉందిట, గ్రహణ స్థానానికి వీళ్ళంతా యమునా నదికి వెళ్ళారు అన్నారు. అంటే ఇక్కడ శతయూపుడి ఆశ్రమం యమునా తీరంలోనే ఉందిగా, యమునా నదికి వెళ్ళారనేసరికి అమ్మ నాయన రేపు వాళ్ళు వచ్చేదాకా స్నానం చేసి వచ్చేదాకా మేమెక్కడెక్కడ అవుతాం, గ్రహణ స్నానం చేయడానికి వాళ్ళు వెళ్ళారా, పైగా చంద్రగ్రహణం అంటది, చంద్రగ్రహణం అవటం వల్ల రాత్రి ఏ 9 గంటలకో 10 గంటలకో గ్రహణం విడుస్తుంది, విడిచాక స్నానం చేస్తారు వాళ్ళు, స్నానం చేశాక చీకట్లో రారు గనక అక్కడే పడుకుంటారు, పొద్దున్న వస్తారు, మేము ఉండలేమని వీళ్ళు కూడా గ్రహణ స్నానానికి అక్కడికి వెళ్ళారట, రేపు మనం కూడా గ్రహణ స్నానం అక్కడ చేద్దాం, రేపు యథాప్రకారంగా వాళ్ళు 6:30కి కలుసుకునేదాకా అందరికీ కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.